पुत्री में नाम आत्मबंधुरा గౌతమ బుద్ధుడు ప్రయత్నం చేసిన, యేసు ప్రయత్నం చేసిన, శ్రీకృష్ణుడు ప్రయత్నం చేసిన మానవుని దుఃఖం లేని స్థితికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు వాడు. తెలిసేదంటే మీకు ఎంత భౌతికమైన సంపదలు ఏమన్నా మీరు దుఃఖం వస్తుంటే ఏం ప్రయోజనం లేదు. మానవాన్ని అశాంతి లేని స్థితికి, దుఃఖం లేని స్థితికి తీసుకువెళ్ళటానికి మన మతాలు, ఆ మతాలు స్థాపించినటువంటి వాళ్ళు మహాత్ములు మహర్షులు ప్రయత్నం చేశారు. దుఃఖకాలం లోపల ఉంది, బయట లేదు. దుఃఖకాలం ఎలా ఉందంటే అహంభావం లోపంలో ఉంది. దాన్ని మన హిందూ మతంలో అహంకారమని, క్రైస్తవ మతంలో సైతాన్ అని, ఇంగ్లీష్ భాషలో కొంతమంది ఫాల్స్ అయ్యని, బాడీ బౌండ్ అయ్యని, ఆర్టిఫిషియల్ అయ్యని పిలుస్తూ ఉంటారు. మనకి దాని దగ్గరలో అహంభావన లేదు. అంతేకాక దేహం సమస్య లేదు, మానసిక సమస్య లేదు, భగవంతుడు ఉన్నాడా లేడనేటువంటి తర్కం అజీతి వాదం అక్కడ ఏం లేదు. గాఢనిద్రలో మనం బాడీలెస్గా ఉన్నాం, మైండ్లెస్గా ఉన్నాం, బొరల్లెస్గా ఉన్నాం, గాడ్లెస్గా ఉన్నాం. అక్కడ గాడ్ విషయం మనకేం తెలియదు. బాడీకి సంబంధించిన, బొరలకు సంబంధించినటువంటి విషయాలు ఏం లేదు. కానీ అక్కడ మనం ఉన్నాం దేహం లేని స్థితిలో, మనస్సు లేని స్థితిలో, భగవంతుడు ఉన్నాడా లేడనేటువంటి జ్యోతివాదంతో సంబంధం లేనటువంటి స్థితిలో మనం గాఢ నిద్రలో ఉన్నాం. ఆ గాఢ నిద్రలో మనం సుఖంగా ఉన్నాం, శాంతిగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. గాఢ నిద్రలో ఎవరు దుఃఖంగా లేరు. గాఢ నిద్రలో మనకి తలంపులు ఏం లేవు. మరి తలంపులు ఎప్పుడు వస్తున్నాయి మనకి? గాఢ నిద్రలోంచి జాగ్రత్త అవస్థలోకి వచ్చాక మొదటి తలంపు దేవుడి తలంపు రాదు. నేను డాక్టర్ని, నేను ఇంజనీర్ని, నేను బిజినెస్ మ్యాన్ని, నేను ఫార్మర్ని, నేను ఫిలాసఫర్ని, నేను సైంటిస్ట్ని తలంపులు కూడా రావు. రేపు ఉదయం చూడండి, ఈ రాత్రి నిద్రపోయిన తర్వాత రేపు ఉదయం చూడండి. ఇప్పుడు డాక్టరు గాఢ నిద్రలోంచి జ్యోతిష్ స్టేట్లోకి రాగానే నేను డాక్టర్ని నేను ప్రొఫెషన్ గుర్తురాదు. ముందు ఏమొస్తుందంటే నేను అనే తలంపు వస్తుంది. ఆ నేనే తలంపు బాడీ తోటి ఐడెంటిఫై అవుతుంది. ఆ బాడీ తోటి ఐడెంటిఫై అయిన తర్వాతే నేను ఇంజనీర్ని, నేను డాక్టర్ని, నేను బిజినెస్ మ్యాన్ని, అయితే నేను ఫార్మర్ని, ఇటువంటి మిగతా తలంపులు అన్న వస్తాయి. అయితే మనకు అనేక తలంపులు వస్తున్నాయి. మొదటి తలంపు నేననే తలంపు, అది కూడా తలంపే. ఆ తలంపుకి ఇతర తలంపులు వస్తాయి. చిరాకులు, పరాకులు, లేకపోతే కోరిక, కోపం, అనేక తలంపులు వస్తూ ఉంటాయి. అది జీవితాన్ని రూలు చేసేది తలంపులే. అందుకే అనేక తలంపులు వస్తూ ఉంటాయి. కానీ మొదటి తలంపు మటుకు నేను అనే తలంపు, ఆ నేనే తలంపు మటుకు బాడీ తోటి ఐడెంటిఫై అయి ఉంటుంది. ఇప్పుడు మీరు ఎవరైనా నల్లగా ఉన్నారనుకోండి, మీరు నల్లగా ఉన్నారంటే మీకు అవమానం కింద నేను ఏదో మిమ్మల్ని అవమానం చేసినట్టు ఫీల్ అవుతారు. పెళ్లి కుమార్తె నల్లగా ఉందని పెళ్లి కుమార్తె తన ఫేస్ మీద అంటాం అనుకోండి, అమ్మాయి చాలా బాధపడుతుంది. ఎందుచేత అమ్మాయి శరీరం నల్లగా ఉంది, కానీ ఆ శరీరం లోపల ఏదైతే నేనుగా వ్యక్తమవుతుందో ఆ నేను నల్లగా లేదు. నేనుకు అది కలర్లెస్, మనం నేను నేను అంటాం. ఆ నేను తెల్లగానలేదు, నల్లగానలేదు, ఎల్లుగానలేదు, ఎలాగని దానికి కలర్ లేదు. అయితే నల్లగా ఉన్న అమ్మాయిని మనం నల్లగా ఉన్నామంటే అమ్మాయికి దుఃఖం వస్తుంది. కారణం ఏంటంటే ఆ నేను నలుపు కాదు, ఆ దేహం నల్లగా ఉంది. ఆ దేహంతో అమ్మాయి తారాక్యం పొందుతుంది కాబట్టి, ఆ దేహమే తాను అనుకుంటుంది కాబట్టి, ఆ దేహంతో ఐడెంటిఫై అవుతుంది కాబట్టి అమ్మాయికి దుఃఖం వస్తుంది. ఆ నేను నల్లగా ఉందా? లేదు, ఆ దేహమే నల్లగా ఉంది. కానీ ఆ లోపల నేను దేహంతో తారాక్యం పొందటం వల్ల అమ్మాయికి దుఃఖ కారణం అవుతుంది. దుఃఖ కారణం మనకు లోపల ఉంది. మనం గాఢ నిద్ర నుంచి జాగ్రత్త అవస్థలోకి వచ్చినప్పుడు మొట్టమొదటి నేను అనే తలంపు వస్తుంది. ఆ మొదటి తలంపుని అహంభావనని పిలుస్తారు, దాన్ని ఈగో సెన్స్ అని పిలుస్తారు. చాలా మంది పెద్దలు ఉంటారు ఈగో సెన్స్ని రిమూవ్ చేసి కామన్ సెన్స్ని పెంచుకుంటే మా మనిషి సుఖంగా జీవించవచ్చు. అడిగి సంపదలు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా, అడిగి సోషల్ స్టేటస్ ఉన్నా లేకపోయినా, ఎకనామిక్ స్టేటస్ ఉన్నా లేకపోయినా, పొలిటికల్ పవర్ ఉన్నా లేకపోయినా, ఈగో సెన్స్ని తగ్గించుకుని కామన్ సెన్స్ని పెంచుకుంటే భౌతికమైన సంపదలతో సంబంధం లేకుండా మనిషి హ్యాపీగా ఉండగలుగుతాడు. ఎందుకంటే దుఃఖకారం ఎక్కడుందంటే నల్లన ఉంది, అహంభావం రూపంలో ఉంది. మన మనిషి గారు సందర్భంలో చెప్తారు, నీ భర్త అంటే ఏం లేదు, ఈరోజు పగలకి, రేపు పగలకి, ఈ రాత్రి చూడదు, ఈ జన్మకి, రాబోయే జన్మకి చావు చూడదు. అంటే స్లీప్ అనేది చిన్న చావు. నాకు చావు వస్తానంటే భయం వేస్తుంది. డాక్టర్ గారు చెప్తారంటే మీరు ఎంతో కాలం జీవించాలని భయం కలుగుతుంది. ఆ భయం కూడా ఒక తరంతే. ఆ భయం ఎవరికి కలుగుతుంది? ఈ మొదటి తరంతో కలుగుతుంది. అంటే అహంభావన కలుగుతుంది. ఈ భయం ఏ అహంభావన కలుగుతుందో, దుఃఖం ఏ అహంభావనకు వస్తుందో, అసలు దంసు ఏ అహంభావనకు వస్తున్నాయో, సావచ్చినప్పుడు ఏ అహంభావనకి భయం వేస్తుందో, అహంభావన నుంచి విడుదల పొందటమే మోక్షం. శరీరం నుంచి విడుదల పొందడం కాదు మోక్షం. ఏదైతే మనలో నేనుగా వ్యక్తం అవుతుందో ఆ నేను నుంచి విడుదల పొందటం మోక్షం. మోక్షం అంటే ఒక చిన్న నిర్వచనం నేను చెప్తాను. చాలామంది ఏమనుకుంటున్నారంటే శరీరం చనిపోయిన తర్వాత కైలాసానికో వైకుంఠానికి వెళ్ళటం మోక్షం అని. ఆ మోక్షాన్ని మనం ఇప్పుడే ఇప్పుడు ఎక్కడో పొందేది, ఇప్పుడే ఎక్కడే పొందొచ్చు. తీరన్న నావు ఇప్పుడే ఎక్కడే ఆ మోక్షాన్ని మనం పొందొచ్చు. ఎలాగంటే ఇప్పుడు జాగ్రత్త అవస్థలో మనం ఉండడం ఉన్నాము. ఉన్నవాడు మనకు సంగతి ఉన్నామని తెలుస్తుంది, కానీ సుఖంగా లేని శాంతి లేదు. ప్రతి మానవుణ్ణి ఏదో సమస్య వేధిస్తూ ఉంటుంది. అది వాడి వ్యక్తిగత సమస్య అవ్వచ్చు, సాంఘిక సమస్య అవ్వచ్చు, లేకపోతే మరొక సమస్య అవ్వచ్చు. ప్రతి మానవుణ్ణి ఏదో సమస్య వాడిని వేధిస్తూ ఉంటుంది, వాడిని పీడిస్తూ ఉంటుంది. గాఢ నిద్రలో మనం సుఖంగా ఉన్నాం, శాంతిగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. ఇంకా అహంభావం లేదు. జాగ్రత్త అవస్థ వచ్చేవాడికి అహంభావన వస్తుంది. అంటే దేహంతో ప్రాధాక్యం పొంది నేను వస్తాను. ఈ జాగ్రత్త అవస్థలో మనం ఉన్నాము. మనం ఉన్నామన్న సంగతి మనకు తెలుస్తుంది, కానీ సుఖంగా లేము, శాంతిగా లేము, ఆనందంగా లేము. ఇందుకీ మోక్షం అంటే ఏమిటంటే ఈ జాగ్రత్త అవస్థలో ఉండే గురుక, ఆ గాఢ నిద్రలో ఉన్న సుఖం సైమల్టేనియస్గా ఒకేసారి ఎవరికైతే అనుభవంలోకి వచ్చిందో వాడు మోక్ష స్థితిని పొందినట్టు గుర్తుంది. ఇంకేంటే వాడికి మోక్ష శాంతి కలుగుతుంది, మోక్షానుభవం కలుగుతుంది. భాష పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకపోతే ప్రతికూలంగా ఉన్నా, భాష ప్రపంచం అతనికి అనుకూలంగా ఉన్నా వ్యతిరేకంగా ఉన్నా, ఎప్పుడైతే యహంభావన నశించిందో వాడికి స్వతంత్రమైన సుఖం, స్వతంత్రమైన శాంతి, స్వతంత్రమైన ఆనందం అతని హృదయంలోంచి విజృంభించి సహస్రాన్ని ముంచుతూ ఉంటుంది. ఇక్కడ మోక్షం అనే శబ్దానికి మీరు నిర్వచనం ఎలా అర్థం చేసుకోవాలంటే, జాగ్రత్త అవస్థలో మనం ఉన్నాం కానీ సుఖం కాలేదు, గాఢ నిద్రలో సుఖంగా ఉన్నాం కానీ ఉన్నామన్న సంగతి తెలియకుండా, ఆ గాఢ నిద్రలో ఉన్న సుఖము, గాఢ నిద్రలో ఉన్న శాంతి, ఈ జాగ్రత్త అవస్థలోని ఇరుక ఒకేసారి సైమల్టేనియస్గా ఎవరికైతే అనుభవంలోకి వచ్చిందో వారు మోక్ష స్థితిని పొందారు. భగవంతుడు చెప్తాడు, మీ అందరి హృదయాల్లో ఉంటున్నానని. మీ అందరి హృదయాల్లో ఉన్నానని చెప్తాడు. ఉన్నాడో లేదో మనకు తెలియదు. మనకి ఏం తెలుస్తానంటే మన దేహం తెలుస్తుంది, మన మనస్సు తెలుస్తుంది. ఈ దేహాన్ని, ఈ మనస్సుని నువ్వు భగవంతుని ఏ హృదయంలో అయితే ఉన్నాయని చెప్తున్నాడో ఆ భగవంతుని తెలుసుకోవడానికి ఈ దేహాన్ని, ఈ మనస్సును నువ్వు ఎంతవరకు ఉపయోగించుకుంటే అంతవరకు నువ్వు జీవితం సద్వీకరణం చేసినట్టు లేకపోతే సొన్న. దేవుడు ఎక్కడ ఉన్నాడు అని ఒకసారి అమ్మ మహర్షి గారిని ప్రశ్న వేశారు. ఆయన వైకుంఠంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడు, పెద్ద తిరుపతిలో ఉన్నాడు, కాశీలో ఉన్నాడు, లేకపోతే అరుణాచలంలో ఉన్నాడని ఆయన చెప్పలేదు. కరెక్ట్ డెఫినేషన్, బ్యూటిఫుల్ డెఫినేషన్, వండర్ఫుల్ డెఫినేషన్, అది చార్మింగ్ డెఫినేషన్. ఉపనిషత్తులలో దేని డ్యూటీస్ కూడా కనిపిస్తాయి కొన్ని. ఆయన ఏమన్నాడంటే దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ఎంత యాక్టివ్, మ్యాథమెటికల్ యాక్యురసీ అని నిర్వచనం చూడండి. ప్రతి వాడికి నేననే బుద్ధి ఉంది. అంటే ఐ థాట్ ఉంది. ఆ నేననే బుద్ధి లేని వాడు ఎవరు ఉండడు. కొంతమందికి పెద్ద బుద్ధి ఉండొచ్చు, కొంతమందికి చిన్న బుద్ధి ఉండొచ్చు. ఆ నేననే బుద్ధి ఎక్కడి నుంచి ఉదయిస్తాందో, అది ఎక్కడైతే ఎరైడ్ అవుతుందో, నీ కంట్రోలర్ కూడా అక్కడే ఉన్నాడు. నీ నారాయణుడు, నీ శివుడు, లేకపోతే బ్రహ్మం అనండి, నీ దేవుడు, దేవుడు అనుకునేది అనుకుంటున్నావు నువ్వు, లేదా ఈశ్వరుడు అనండి, నీ కంట్రోలర్ ఎక్కడో వైకుంఠంలోనే కైలాసంలో లేడు, నీ హార్ట్లో ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడంటే నీకు అనేక తలంపులు ఉన్నాయి. ఈ అన్ని తలంపులకు మూల తలంపు ఉంటుంది. ఆ మూల తలంపు మూలంలోనే ఈశ్వరుడు ఉన్నాడు. వైకుంఠంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడని చెప్పలేదు. అది ఉన్నాడు నిజమే. అవన్నీ ఎంత నిజమంటే నీ బాడీ ఎంత నిజమో, నీ లోకం ఎంత నిజము, నీ పుణ్యం ఎంత నిజము, నీ పాపం ఎంత నిజము, గోయం ఎంత నిజము, కనుం ఎంత నిజము, ఇవన్నీ వ్యవహారిక సత్యాలే కానీ పారమార్థిక సత్యం కాదు. పారమార్థిక సత్యం అనేది నీ హృదయంలో ఉంది. దాన్ని తెలుసుకున్నప్పుడు, దాన్ని తెలుసుకుంటే నువ్వు సుఖపడతావు, నువ్వు తెలియకపోతే నువ్వు దుఃఖపడతావు. అంటే ఆ వస్తువు నీకు తెలిసినప్పుడు, నీ హృదయంలో ఉన్న పారమార్థిక సత్యం ఇది తానుగా వ్యక్తమైనప్పుడు, నీ ప్రాణ ప్రయాణ టైంలో నీ మనస్సు అక్కడ లయిస్తుంది, నీ ప్రాణం అక్కడ లయిస్తుంది. అంటే ఎవరైతే తన హృదయంలో ఉన్న ఈశ్వరుని అనుభవంలోకి తెచ్చుకున్నాడో వాడికి గోయింగ్ ఉండదు. స్వాగతం మహర్షి గారు, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీరు భక్తి మార్గంలో ప్రయాణం చేయండి, లేకపోతే జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయండి, లేకపోతే ధ్యాన మార్గంలో ప్రయాణం చేయండి, లేదా కర్మ మార్గంలో ప్రయాణం చేయండి. కర్మ మార్గం అంటే నిష్కామ కర్మ, సకామ కర్మ నిష్కామ కర్మ. అంటే నువ్వు కర్మఫలాన్ని ఆశిస్తే సకామ కర్మ, కర్మఫలాన్ని ఆశించకుండా శరపుల స్వర్శ చేస్తే నిష్కామ కర్మ. నువ్వు ఏ యోగం ద్వారా అయినా సిన్సియర్గా పనిచేస్తే, డెడికేటెడ్గా పనిచేస్తే యోగకు భగవంతుడు ఐక్యం అవుతావు. నిద్రకి చావుకి తేడా ఏమని చెప్పండి ఎవరైనా? నిద్రకి చావుకి తేడా ఏం లేదు. మీకు నిద్రలో కూడా దేహం కనపడదు, నిద్రలో కూడా లోకం కనపడదు. అలాగే చనిపోయిన తర్వాత రాజమండ్రి కనపడదు మనకి, ఈ సినిమాలు కనపడవు, ఎంజాయ్ చేయడానికి ఏమి ఉండదు. అంతేకాదు నిద్ర నిద్రలో మనం ఏం ఎంజాయ్ చేస్తాం, నిద్రలో ఆ స్వప్నం కూడా నిద్రలో వచ్చే శాంతి స్వతంత్రమైంది, కానీ బాహ్య వస్తువుల మీద డిపెండ్ అయ్యి రావటం లేదండి. అంతే కదా, నిద్ర కూడా చిన్న చావు లాంటిది. మనకి చావు అంటే భయం వేస్తుంది, నిద్ర అంటే మనకి భయం లేదు. అసలు నిద్ర పట్టకపోతే మనం డాక్టర్ గారి దగ్గరికి నిద్ర పట్టడానికి బిడలు నిండుతాం మనం. ఇంకా నిద్ర కావాలి మనకి. మరి నిద్ర అంటే ఎందుకు భయం లేదు? నిద్రలో మన శరీరం కూడా ఉండదు, ఇంద్రియాలు కూడా ఉండదు, ఇంద్రియాలకు సంబంధించిన వస్తువులు కూడా ఉండదు. నిద్రలో మన ఏదో భోగం అనేది ఉంచాం. ఎవరు కూడా రిచ్చిదాన్ని కూడా నేను రిచ్చిదాన్ని అనుకోడు నిద్రలో. లేకపోతే ప్రైమ్ మినిస్టర్ నేను ప్రైమ్ మినిస్టర్ అని నిద్రలో అనుకోడు, ఏది అనుకోడు. మరి ఏమనుకోదని హ్యాపీగా ఉన్నాడు వాడు. కానీ నిద్ర నిద్ర అంటే మనకు భయం లేదు, చావు అంటే భయం ఇస్తాను. నేను కారణం అయితే దానికి తలంపు. నిద్రపోయే రోజు చేస్తా అంటే రేపు పొద్దున్న మనం లేవచ్చు, లేచిన తర్వాత మన కాఫీ మనం తీసుకోవచ్చు, మన ఇల్లు మనం తినొచ్చనుకుంటాడు. అది చనిపోయేవాడు ఏమనుకుంటాడంటే ఇంకా ఉండమని అనుకుంటాడు. నిద్రపోయేవాడు రేపు పొద్దున్న మనం ఎంత అనుకుంటాడు. ఉంటామనుకునే తలంపు వాళ్ళ నిద్ర అంటే భయం ఉండదు, ఉండదు అని అనుకునే తలంపు వాళ్ళకి చావు అంటే భయం వస్తుంది. కానీ చనిపోయిన తర్వాత కూడా వాడు ఉంటాడు. మీరు యోగాభ్యాసం ఎంతకాలం చేశారని ఒకసారి అన్న మహర్షి గారిని అడిగారు. అయితే అన్నాడు, నాకు ఉద్యోగం ఉంటే కదా యోగాభ్యాసం చేయటం అన్నాడు. విభక్తి ఉన్నవాడికి భక్తి అవసరం, ఉద్యోగం ఉన్నవాడికి యోగం అవసరం. అంతే కదా, అనారోగ్యం ఉన్నవాడికి మందు అవసరం. ఆరోగ్యంగా ఉన్నవాడికి ఆసుపత్రితో పని ఏముంది? ఆరోగ్యంగా ఉన్నవాడికి ఆసుపత్రితో పని లేదు, అనారోగ్యంగా ఉన్నవాడికి ఆసుపత్రితో పని. త్యాగరాజు గారు మాట అన్నాడు, ఆ జన్మ దుర్వేషీయ రహితులకు అంటే పుట్టుకతోటే దురాచారాలు దుర్వేషయాలు దురలవాట్లు ఎలా ఉంటాయో తెలియని మనిషికి ఓ రామ ఓ శ్రీరామ జపమేలా తపమేలా యోగమేలా. రోగమేలైన వాడికి డాక్టర్ తోటి పని ఉంది, రోగమేలైన వాడికి మందు తోటి పని ఉంది. అసలు నీకు దురలవాట్లు దుర్విషయాలు దురాచారాలు లేని మనిషికి యోగంతో పని ఏముంది? దేవుడితో పని. అలవాటు యొక్క వేగం వల్ల, తలంపు యొక్క వేగం వల్ల, ఈ రాంగ్ థింకింగ్ యొక్క వేగం వల్ల హృదయంలో మన హృదయంలో మన సంతోషం ఉన్న ఆయన గుర్తించే శక్తిని మనం కోల్పోతున్నాం. ఇందుకే హృదయంలో వస్తువులు లేకపోవడంలో మనం తెలియకపోవటం లేదు. మనకున్న రాంగ్ హ్యాబిట్స్ వల్ల, మనకున్న రాంగ్ థింకింగ్ వల్ల, మనకున్న రాంగ్ బిహేవియర్ వల్ల నీ హృదయంలో వస్తువు ఉన్నాక నీకు తెలియట్లేదు. నిజంగా హృదయంలో భగవంతుడు లేదనుకోండి, వశిష్ఠుడికి తెలియదు, విశ్వామిత్రుడికి తెలియదు, రామకృష్ణ పరమహంసకు తెలియదు, వివేకానందకి తెలియదు, ఎవరికి తెలియదు. అసలు హృదయంలో ఏదో ఉంది కాబట్టి వాళ్ళకి తెలిసింది. నిజంగా లేదనుకోండి, వాళ్ళకి తెలియదు. రమణ మహర్షి గారికి ఏదో ఒక యోగాభ్యాసం చేయటం వల్ల ఆయనకి జ్ఞానం కలగలేదు. ఆయన ఒకసారి ఆయనకి డెత్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, డెత్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ డెత్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఆయన రోజు ఆయన ఇంటికాడ కూర్చుండగా శరీరం చనిపోయింది, రక్త ప్రసరణ ఆగిపోయింది, ఈ విశ్వాస విశ్వాసాలు కూడా ఆగిపోయింది, శరీరం నిజంగా దెబ్బైపోయింది. శరీరం దెబ్బైపోయింది, శరీరం చనిపోయినా నేను నేను చావు లేకుండా ఉన్నానంటే, చావుడేని వస్తువు నేనేనానంటే, శరీరం చనిపోయింది కానీ నాకు చావు రావటం లేదండి, నేను నాకేం ఈ శరీరాన్ని తీసుకెళ్లి శ్మశానంలో దహనం చేసేస్తారు, అయినప్పటికీ నేను మిగిలి ఉన్నానంటే, ఈ శరీరానికి నాకు ఇసుమంతైన చింతాకంత సంబంధం కూడా ఏం కనపడదు, ఒళ్ళంత సంబంధం కూడా ఏం కనిపించడం లేదు. ఆ శరీరం ఉన్నప్పుడు కూడా ఈ శరీరంతో సంబంధం లేకుండా ఆ చైతన్యం తాననేటువంటి అనుభవం, అంటే శరీరం మరణించిన ఏ వస్తువుతో మరణం లేదు, ఆ వస్తువు తాను అనే అనుభవం ఆయనకి మరణ అనుభవం దొరకలేదు. ఇది ఇక్కడ రహస్యం. అంతే దృష్టి అయిపోయారు. విషయాలు వాడు ప్రతి వాడు హృదయంలో ఉన్నాడు. అయితే బయట ఋషులు కాదు మీరు తెలుసుకోవాల్సింది. మీ హృదయంలో ఉన్న ఋషిని మీరు తెలుసుకుంటే మీకు సుఖం తెలుస్తుంది. ఏ మనిషికి కూడా మరణించాలని ఉండదు. అక్కడ ఎకరం ఫలం ఉందనుకోండి, ఆ ఎకరం ఫలం కూడా ఖర్చు పెట్టేసుకుని వైద్యం చేయించుకుంటాడు వాడు. కొన్ని చనిపోతే నష్టమేముంది, ఎవరికి మరణించాలని ఉండదు. ఇంకా మన లోపల వస్తువుకి మరణం అయ్యింది, అది మనం అయి ఉన్నాం కాబట్టి మనకు మరణం అంటే ఇష్టం అనుకోండి. మనకి ఎవరికైనా దుఃఖం వచ్చిందనుకోండి, నాకు దుఃఖం రాకూడదు నాకు దుఃఖం రాకూడదు అనుకుంటాం. నేను దుఃఖం వస్తే నష్టం ఏంటి అంటే మన లోపల వస్తున్న దుఃఖం లేదు కాబట్టి, దాని స్వరూపం సుఖమే కాబట్టి, దాని దాంట్లో దుఃఖం లేదు కాబట్టి మనం సుఖాన్ని కోరుకుంటున్నాం. ఇది మీరు అర్థం చేసుకోండి. అహంభావన గురించి డాక్టర్ గారు మాట్లాడారు. ఎందుకీ మనం చేసే సాధన ఏంటంటే, మనం గుళ్ళోకి వెళ్ళినా, నదిలో స్నానం చేసినా, పూజ చేసినా, జపం చేసినా, ధ్యానం చేసినా, ఇంటికంటే అహంభావన గురించి విడుదల పొందడం కోసం ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోండి. కానీ మన అందరం చేసే పొరపాటు ఏంటంటే, మన చేతులతో చేసే పనుల ద్వారా, నోటితో మాట్లాడే మాటల ద్వారా అహంభావాన్ని పెంచుకుంటున్నాం కానీ అందులోంచి విడుదల పొందడానికి మనం ప్రయత్నం చేయటం లేదు. అంటే మన అహంభావానికి మేత ఎక్కడ జరుగుతుందా? రాజమండ్రిలో జరుగుతుందా? కాకినాడలో జరుగుతుందా? మద్రాసులో జరుగుతుందా అని తెలుస్తున్నాం. మనకు ఎంతసేపు అహంభావంలోంచి, ఈ దేహభావంలోంచి, ఫాల్స్ అయ్యిలోంచి, ఇండివిజువల్ అయ్యిలోంచి, బాడీ బౌండ్ అయ్యిలోంచి, ఆర్టిఫిషియల్ అయ్యిలోంచి విడుదల పొందడానికి మనం ఏం ప్రయత్నం చేయటం లేదు. మనం చేసింది ఏంటంటే, ఈ ఇండివిజువల్ ఐకి, ఈ బాడీ బాండ్ ఐకి మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది, ఫుడ్ ఎక్కడ జరుగుతుందని చూస్తుంది. అప్పుడు ఎలా పోతుందండి? మీరు బాగా అర్థం చేసుకోండి సబ్జెక్ట్. మనం హృదయంలో ఉన్న దేవుడు మనం డిస్కవర్ చేయక్కర్లేదు, అది సహజంగా ఉంది. అయితే దాన్ని తెలుసుకోవడానికి మనకి ఏదైతే అడ్డస్తుందో దాన్ని ఎలిమినేట్ చేస్తే, రిమూవ్ చేస్తే సరిపోతుంది. అందుకని మనం కొత్తగా కనిపెట్టక్కర్లేదు. తెలుసున్నాను మనకు తెలియపోయిన నారాయణుడు మన హృదయంలో ఉన్నాడు. అది తెలుసుకున్న వాడు సుఖపడతాడు, తెలియకపోతే ఆ జన్మ కాదన్న వాడిని దుఃఖం వెంటాడుతుంటుంది. ఇప్పుడు మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఈ జన్మలో మీకు ఏదైనా దుఃఖం ఉందనుకోండి, ఇది పోతే చాలనుకోకండి. అజ్ఞానం అని చెప్పి, అవిజ్ఞం అని చెప్పి, ప్రతి జన్మలో ఏదో దుఃఖం మీకు వెంటాడుతుంటుంది. కొంతమంది మాట్లాడితే ఎమోషన్ వస్తుంది, దానికి కారణం లేదు. కొంతమంది ప్రతి ఇన్సిడెంట్కి రియాక్ట్ అవుతారు, దానికి కారణం ఉండదు. ప్రతి ఇన్సిడెంట్కి రియాక్ట్ అవుతారు. యాక్షన్ మంచిదే కానీ రియాక్షన్ అంత మంచిది కాదు. ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అవుతాడంటే వాడు అశాంతికి గురవుతాడు, అది ఇంట్లో వాళ్ళకి అశాంతి తీసుకొస్తాడు, సమాజానికి వాడు అశాంతిని పంచిపెడతాడు. మన ఋషి గారి దగ్గరికి వచ్చి ఒక భక్తుడు వెళ్ళి ఏమని చెప్పాడంటే, కాబట్టి నేను ఈ మధ్య శిరాలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నానని చెప్పాడు ఒక భక్తుడు వెళ్ళి. పవన్ ఋషి గారి దగ్గరికి వెళ్ళి, కాబట్టి ఈ మధ్య నాకు సంతానం కలగకుండా పిల్లలు పుట్టకుండా నేను ఆపరేషన్ చేయించుకున్నానండి, ఈ మధ్యనే సర్జరీ చేయించుకున్నానని చెప్పాడు. అంటే బ్రహ్మ మహర్షి గారు అన్నారు, నీకు పిల్లలు పుట్టకుండా నువ్వు ఆపరేషన్ చేయించుకున్నావు, నువ్వు తిరిగి పుట్టకుండా ఏదైనా హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తారని వెళ్ళి చేయించుకోవని చెప్పాడు. నీకు పిల్లలు పుట్టకుండా నువ్వు ఆపరేషన్ చేయించుకున్నా బాగానే ఉంది, మళ్ళీ నువ్వు తిరిగి పుట్టకుండా ఎక్కడైనా ఆపరేషన్ చేస్తారని చేయించుకో. అంటే నీ లోపల ఏంటంటే, ఆ చావులేని వస్తువుని నువ్వు గ్రహించే వరకు, అది నీకు తానిగా వ్యక్తమయ్యే వరకు నువ్వు చస్తా ఉంటావు, పుడతా ఉంటావు. నీ శరీరం చస్తుంటుంది, ఎందుకు చస్తావు అంటే పుట్టడానికే చస్తావు, ఎందుకు పుడతావు అంటే చావటానికే పుడతావు, మరి చనిపోయిన తర్వాత పుడతావు, పుట్టిన తర్వాత చనిపోతావు. నీకు ఇంకా పని ఏంటంటే పుట్టడం చావటమే. నీకు పిల్లలు పుట్టకుండా నువ్వు ఆపరేషన్ చేయించుకున్నావు కానీ నువ్వు తిరిగి పుట్టకుండా ఎక్కడైనా ఆపరేషన్ చేయించుకునే అవకాశం చూసుకోవు, అప్పుడు నీకు తర్వాత నీకు నువ్వు ఆ చివరి స్థితిని అందుకున్నట్టే, పరమస్థితిని ఉన్న స్థితిని అందుకున్నట్టే. బాగా అర్థం చేసుకోండి, ఈ సబ్జెక్ట్ ఇది, ఈ శిక్షణ కాదు, ఈ శేష ధారణ అరుగుదారం కాదు. శరీరం ఉండగా మన నేచర్ని మార్చుకోవాలి, కానీ శరీరం మరణించిన తర్వాత నేచర్ మార్చుకునే అవకాశం ఏం లేదు. అక్కడ లోపల మంచి లోకాలు ఉండొచ్చు, చెడు లోకాలు ఎంజాయ్ చేసే లోకాలే, కానీ ప్రాక్టికల్ గా సాధనకు ఉపయోగపడం. అందుకే ఆల్రెడీ ప్రజెంట్ అని గౌతమ బుద్ధుడు చెప్పాడు. కానీ మానవుడు చేసి తప్ప ఏంటంటే, వర్తమాన కాలం ఎదురేస్తాడు, రాబోయే కాలానికి గాలి నేల కట్టుకుంటూ ఉంటాడు, అది చేద్దాం ఇది చేద్దాం ఇది చేద్దాం ఏదో ఊహించుకుంటూ ఉంటాడు. రాబోయే కాలం గురించి జరిగిపోయిన పెట్టాలని తలపెట్టుకుంటూ ఉంటాడు, వర్తమాన కాలాన్ని వదిలేస్తాడు. మానవుడు విడి చేసే తప్పు, నేను చేసే తప్పు అది. అందుకే గౌతమ బుద్ధుడు చెప్పాడు, ఆల్వేజ్ లివింగ్ ద ప్రెజెంట్. నీ చేతులైన కాలాన్ని సద్వినియోగం చేసుకో, నీ ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. నాకు పునర్జన్మ వస్తున్నారు అది నువ్వు చెప్పండి. అంటే నాకు దుఃఖ కారణాలు లోపల ఉన్నాయనుకోండి, దుఃఖ కారణాలు లోపల ఉన్నాయనుకోండి, ఈ దుఃఖ కారణాలన్నీ నశించకుండా నా శరీరం చనిపోయిందనుకోండి, శరీరం శిథిరం అయిపోయింది అనుకోండి, ఇంకా దుఃఖ కారణాలు చాలా ఉన్నాయనుకోండి, మళ్ళీ ఏడవటానికి శరీరం వస్తుంది పునర్జన్మ. ఇప్పుడు గీతలో చెప్తాడు నేను రాముని నేను, కృష్ణుని నేను, అర్జునుడు నేను, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి నేను, లేదా కుమారస్వామి నేను, వాణి నేను, వీణి నేను చెప్తాడు. ఇవన్నీ ఎందుకు చెప్పినట్టు మన ఉపాసన కోసం చెప్పాడు. అంటే ఒక మేనిఫెస్టెడ్ గాడ్ని ఉపాసన చేస్తే మనసుకి ఏకాగ్రత వస్తుంది, మనసుకి పవిత్రత వస్తుంది, మనసుకి ప్రవీణత వస్తుంది, మనసు సున్నితం అవుతుంది, మనసు అడుగుతుంది, అడిగిన మనసుకి అంతర్దృష్టి కలుగుతుంది, అంతర్దృష్టి కలిగిన మానవుడికి మాత్రమే అంతరాత్మ అందుతుంది. దేవుణ్ణి ఉపాసన చేయడానికి కారణం ఇది. అయితే నేను కృష్ణుని నేను, రాముని నేను, సుబ్రహ్మణ్య స్వామిని నేను, ఆ మేనిఫెస్టెడ్ గాడ్ తోటి ఆ కృష్ణుని చెప్పాడు. కానీ మొదటి చెప్పలేదు, మొదటి మటుకు హృదయంలో ఉన్నానని చెప్పాడు. అయితే ఆ హృదయంలో ఉన్న వస్తువుకి ఆకారం లేదు. అయితే ఇంతకుముందు నేను చెప్పాను అల్టిమేట్ వీటికి ఆకారం లేదు. వీటి ఆకారం ధరించవచ్చు కానీ అది ఆకారం లేదు. ఇప్పుడు మనకి దేవుడికి తేడా ఏంటంటే, దేవుడు ఏమనుకుంటాడంటే ఒక శరీరం దేవుడికి ఉన్నా నేను శరీరాన్ని నేను దేహాన్ని అనుకోడు, నాకు దేహం ఉందనుకుంటాడు. మనం నాకు ఈ దేహమే నేను అనుకుంటాను. ఇప్పుడు కృష్ణుడికి మన కృష్ణుడికి కూడా దేహం ఉందనుకోండి, ఈ దేహాన్ని నేను అని అనుకోడు కృష్ణుడు, నాకు దేహం ఉందనుకుంటాడంటే నేను నా పై మీద టవర్ ఎలా ఉండు అలాగే నాకు బాడీ ఉందనుకుంటాడు. నా పై మీద ఉన్న టవర్ పోతే నేను పోను, అలాగే భగవంతుడికి కూడా బాడీ ఉన్నప్పటికీ బాడీ పోతే తాను పోనాడు సంగతి వాడిని స్పష్టంగా తెలుస్తా ఉంటుంది. నీకు భయం ఉంటుంది ఉంటే లోపల, ఆ భయం అంటే అక్కడ తప్పనిసరిగా ఫెయిల్ వచ్చి తీరుతుంది. ఎక్కడైతే ఫీల్ ఉందో అక్కడ ఫెయిల్ వస్తుంది. చాలా మెంటల్ కేసులకు కారణం ఫియర్ కారణం. వాళ్ళు ఏమనుకుంటారో, నీళ్ళు ఏమనుకుంటారో, ఇలా ఫియర్ వాళ్ళు కూడా కొంతమంది మెంటల్ అవుతారు. నీళ్ళు వాళ్ళు వేరు ఉన్నది ఒకటే, అదే భగవంతుడు. కానీ ఆ విభజన వల్ల వీటికి ఫీల్ వస్తుంది, ఆ భేద బుద్ధి వల్ల వీటికి ఫీల్ వస్తుంది. అంటే ఎప్పుడైతే భేద బుద్ధి వచ్చిందో, భేద బుద్ధి ఎప్పుడైతే వచ్చిందో మనిషికి మోహం కలుగుతుంది. మోహం ఎప్పుడైతే కలిగినప్పుడు వాడు సంసారం వస్తుంది. సంసారం ఎప్పుడైతే వచ్చిందో తాపత్రయం వస్తుంది. అక్కడి నుంచి వాడు జన్మ మరణ ప్రవాహంలో కొట్టుకుపోతాడు. ఏ డివైన్ ఇంటర్ఫీరియన్స్ వాళ్ళు, ఏ అవతార పురుషుడు ఇంటర్ఫీరియన్స్ వాళ్ళు, ఏ సద్గురు యొక్క ఇంటర్ఫీరియన్స్ లో వాళ్ళు ఒడ్డుకు రావాలి. కానీ కేవలం వాడు ఇంటెలిజెన్సీ సరిపోతుంది. మనవడు ప్రయత్నం చేయాలి, స్వప్రయత్నం, కళ పరిపక్వం, ఈశ్వర కటాక్షం. మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం ఎఫర్ట్ చేయగా చేయగా కొంతకాలం కలిసి వస్తే మనకి అది డివైన్ ఇంటర్ఫీరియన్స్ కూడా వస్తుంది. ఆ డివైన్ ఇంటర్ఫీరియన్స్ వచ్చాక మనం ముందుకు వస్తాం. దేవుడు అంతటా అన్నమాట నిర్ణయం. కానీ నీకు లోపల ఉన్నాను అనుకుంటున్నావు. ఏ మనిషి నేను బయట ఉన్నాననుకోడు, లోపల ఉన్నానని అనుకుంటాడు. అంటే నువ్వు లోపల ఉన్నావు అనుకుంటున్నావు కాబట్టి నీకు లోపల కేంద్రం చూపించాలి కాబట్టి, నీ ఉపాసనకు కేంద్రం చూపించాలి కాబట్టి నీ హృదయంలో నేను ఉన్నానన్నాడు. అంటే నాకు సాక్షికి సత్యం. నువ్వు అర్థం చేసుకోవడానికి ఆ విషయం చెప్పాడు, కానీ ఇది నాకు అప్సెట్ అది సాపేక్షిక సత్యం, అది సాక్షిక సత్యం, అది పూర్ణ సత్యం కాదు. అది సాక్షిక సత్యం, పూర్ణ సత్యం తెలుసుకోవడానికి నేను సహకరిస్తాను. రైతులు అబ్సల్యూట్ని తెలుసుకోవడానికి సహకరిస్తుంది. అబ్సల్యూట్లో నీకు ఎప్పుడైతే తెలుసుకున్నావో అప్పుడు నీకు ఫ్రీడమ్ వస్తుంది, నీకు హ్యాపీనెస్ వస్తుంది, అన్బ్రోకెన్ పీస్, అన్డైల్యూటెడ్ హ్యాపీనెస్ ను అనుభవిస్తావు. ఎప్పుడైతే నువ్వు పూర్తిని తెలుసుకున్నావు, ఒక మాట జ్ఞాపకం ఉంచుకోండి. మనకి ఏదైనా దుఃఖం వస్తుందనుకోండి, ఆ దుఃఖం ఎంతకాలంటే మనకు వస్తుందో అంతకాలం మనకు పునర్జన్మలు వచ్చేస్తాయి. మనిషి ఎప్పుడు పుడతాడటండి, అహంభావం పుట్టినప్పుడు పుడతాడటండి, శరీరం మరణించినప్పుడు మరణించినట్టండి, అహంభావాన్ని వాడు ఎలిమినేట్ చేసుకున్నప్పుడు వాడికి వాడికి మన డీబక్తి లేకుండా పుడతాడు. మనిషి ఎప్పుడు పుడతాడంటే అహంభావం పుట్టినప్పుడు పుడతాడు, దేహం పుట్టినప్పుడు పుడతాడు. అహంభావన పోయినప్పుడు వాడికి డీబక్తి పోతుంది, అంటే ఇమోషనల్ స్టేట్ని పొందుతాడు, అమృత స్థితిని పొందుతాడు. దేహం యొక్క మరణం అది మరణం కాదు, దేహం యొక్క పుట్టుక పుట్టుక కాదు. ఇవన్నీ భూమిలో భాగం. యొక్క గోదావరికి ఆనకట్ట పెట్టారు. ఎందుకు కట్టారు చెప్పండి? ఆనకట్ట ఎందుకు పెట్టారు? కాలక్షేపాన్ని పెట్టారా? ఎందుకు పెట్టారు? పని కట్టారా? అంటే మీరంతా సముద్రంలో వెళ్ళిపోతాను. మీరంతా ఎక్కడికి వెళ్తాండి? సముద్రంలోకి వెళ్ళిపోతాను. సముద్రంలోకి వెళ్ళిపోయి దీనిని ఆనకట్ట కట్టి మీరు ఆపు చేసి ఇది పొలాల్లోకి వెళ్ళి పొలాలను పండింపజేయటానికి ఆనకట్ట కట్టారు. ఈ ధ్యానం మీరు చేసే ధ్యానం కూడా ఆనకట్ట. అంటే ఈ తలం కూడా యూస్లెస్ థాట్స్, వెయిన్ థాట్స్, వెయిన్ డిజైర్స్, వెయిన్ యాక్షన్స్, ఉపయోగలేని తలంపులు, ఉపయోగలేని పనులు మనిషి ఎక్కువ చేస్తాను. ప్రపంచం ఎంత అశాంతి ఉందంటే ఆ ఇండివిజువల్ మైండ్ లో ఉన్న అశాంతే మీ వరల్డ్ కనిపిస్తాను. ఇండివిజువల్ ప్రాబ్లమ్ వరల్డ్ ప్రాబ్లమ్, మీ సమస్యలే ప్రపంచ సమస్య, మీ అశాంతే ప్రపంచంలో ఉన్న అశాంతి. మనకనుక నోబెల్ మేకర్స్ మనకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ తెలుపడం లేదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలుపడం లేదు, గవర్నమెంట్ తెలుపని చెప్పాను. గవర్నమెంట్ తోటి పని ఏమండి అసలు? మన అందరికీ గుడ్ నేచర్స్, నోబెల్ నేచర్స్ ఉన్నాయనుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ తోటి పని ఏమంటే అసలు గవర్నమెంట్ తోటి పని ఉంది, గవర్నమెంట్ కోసం. ఇప్పుడు ధ్యానము ధ్యానం అంటే ఏమి లేదు. ఇక్కడ ఆనకట్ట ఎందుకు పెట్టారంటే ఆ నీళ్ళు సద్వినియోగం చేసి పంటలు పండించడం. అంటే నీ ఒకే ధ్యానం అంటే ఏమి లేదు, ఒకే తలంపు మీద నీ మనస్సును నిలబెట్టి ఉంచడం, ఒకే వస్తువుని చింతించడం, ఒకే వస్తువుని చింతించడమే దాన్ని ధ్యానం అంటారు. పూజ చేతులతో చేస్తాం, జపం నోటితో చేస్తాం, ధ్యానం మనస్సుతో చేస్తాం. నువ్వు ఒకే వస్తువుని చింతించడం వల్ల ఏమవుతుందంటే, ధ్యానకట్టి కట్టడం వల్ల నీరు ఏదైనా సముద్రంలో జరగటం లేదు. నువ్వు ఒకే వస్తువుని చింతించగా ఇతర తలంపులు మీకు రావటం ఆనిపోతాయి. అంటే యూస్లెస్ థాట్స్, లేన్ థాట్స్, అగ్ని థాట్స్ ఇవన్నీ రావటం ఆనిపోతాయి. అది ఎలా కావు. నువ్వు ఒకే వస్తువుని చింతించడం వల్ల, ఒకే తలంపుని చింతించడం వల్ల ఏమవుతుందంటే, అప్పుడు ఆ కాట ఏంటి, ఒకే వస్తువుని చింతించగా చింతించగా ఆ చింతన ఏం చేస్తుంటే లోపలికి విచిత్ర అవుతుంది. విచిత్ర అయ్యి ఈ ఆనకట్టి కట్టడం వల్ల ఈ విధంగా పొలాలను పండిస్తాడో, అవును ఆ ధ్యానం చేయటం, ధ్యానం నీకు ఆనకట్టలేదు భయపడు. నీ లోపలటువంటి శక్తిని, ఆ ఎనర్జీ ఏం చేస్తుంటే, నీ మైండ్కి కూడా కొంత శక్తి ఉంది కదా, ఆ శక్తి నీ మైండ్ ఏం చేస్తుంటే లోపలికి విచిత్ర అవటం ప్రారంభిస్తుంది. మీ తలంపులు ఏం చేస్తుందంటే లోపల నిశ్చిత అవ్వటం ప్రారంభమే. అంటే అనవసరమైన తలంపులు రావు నీకు. మీకు అవసరమైన తలంపులు ఏం చేస్తుంది, లోపల నిశ్చిత అవ్వటం ప్రారంభిస్తుంది. ధ్యానం వల్ల ఏమొస్తుంది, ఏకాగ్రత వస్తుంది. ఏకాగ్రత ఎప్పుడైతే వస్తుందో ఆ మనిషికి ఫలితత వస్తుంది. ఏకాగ్రత, ప్రవీణత, ధ్రీకత ఇవన్నీ సత్యానుభవం పొందటం కోసం, భగవద్భవం పొందటం కోసం ఇవన్నీ మనకు అవసరం. మీకు అన్నీ ఉన్నాయనుకోండి, ఉదాహరణకు అన్నీ ఉన్నాయనుకోండి, మీకు ఏమి లోటు లేవు అనుకోండి, అన్నీ ఉన్నాయనుకోండి, ఉదాహరణకి అన్నీ ఉన్నా నీకు భోగం వస్తుంది కానీ మోక్షం రాదు. జ్ఞానం వల్ల భోగం వస్తుంది, జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది. అయితే భగవంతుడు మీకు తెలివి కట్టిస్తే, ధనాన్ని ఇస్తే, మీకు భగవంతుడు ఏ అవకాశాలు అయితే మీకు ఇచ్చాడో అవకాశాలు మీరు సద్వినియోగం చేసుకుంటే మీకు జ్ఞానం కలుగుతుంది. దుర్వినియోగం కనుక చేస్తే వ్యాధులు అంటే చీరట్లో కలగకపో. మీరు ఏ యోగాన్ని అవలంబించినా లోపలిని దేవుడు మీరు కనిపెట్టలేదు, ఉన్న దేవుడు మీరు కనిపెట్టలేదు. అది ఏం వస్తువు కాదు, ఒక కాలంలో ఉండి మరొక కాలంలో లేకపోవడం కాదు. ఉన్న దేవుడిని మీరు ఏం కనిపెట్టక్కర్లేదు, మీరు ఉన్న దేవుడిని మీరు గుర్తించటం. అదే గుర్తించడం మీకు ఎందుకు రావటం లేదు, అహంభావం వల్ల రావటం లేదు. ఎవరైతే సాధన చేసి, ప్రయత్నం చేసి, యోగాన్ని అభ్యసించి, భగవంతుని ఉపాసన చేసి, వినయాన్ని సంపదలు పెంచుకొని, జ్ఞాన సంపదలు పెంచుకొని, జ్ఞాన ధనాన్ని పెంచుకొని, ఎవరైతే తన దేహభావన నుంచి, అహంభావన నుంచి, ఆ వ్యక్తి భావన నుంచి యోగాన్ని అభ్యసించి ఎవరైతే విడుదల పొందుతున్నారో వాళ్ళు అమృత స్థితిని పొందుతాడు. అదే జీవితం యొక్క పరమార్థం. వారి సుఖి అవుతారు. మీరు రహస్యం లేదు. మీ వర్గంలో నా నిర్మలంగా ఉన్న వస్తువు నువ్వు తెలుసుకున్నావా, నువ్వు సుఖి అవుతావు. దాన్ని తెలుసుకోవాలి. జన్మ జన్మలకి నేను దుఃఖం వెంటాడుతుంటుంది, వేదన వెంటాడుతుంటుంది, అంతరాష్ట్రం వెంటాడుతుంటుంది. నువ్వు ఎక్కడికి నేను ఏ రాకుండా నువ్వు మహర్షులతో మానసిక అనుభవం ఉండాలి, జ్ఞాపకం పెట్టుకుంది. ఇంకో కృష్ణుడితోటో, రాముడితోటో, లేదా శంకరుడితోటో, లేదా రమణుడితోటో, ఒక మహాగురువుతో కానీ, ఒక మహాజ్ఞానితో కానీ, ఒక అవతార పురుషులతో కానీ మానసికమైన అనుభవంతో ఉండాలి. దాన్ని మెంటల్ కాంటాక్ట్ అంటారు. దేవుడితోటి ఒక అవతార పురుషులతోటి మానసిక ఆయన అనుబంధం మీకు ఉండటం వల్ల మీరు తెలియకుండా మీ మనసులో ఉన్న కోరికలు, మీ మనసులో ఉన్న వాసనలు, ఏ పునర్జన్మ కారణాలు అయితే మీ మనసులో ఉన్నాయో అది మీకు తెలియకుండా మీకు రాలిపోతుంది. ఒకసారి రంగని అడిగాడు, నేను పెద్ద సాధనలు చేయలేకపోతున్నాను, మీ జ్ఞానం సంపాదించావు, మీ జ్ఞానంలో నాకు వాటా పెట్టమన్నాడు. నువ్వు జ్ఞానం బాగా సంపాదించావు, వాళ్ళిద్దరు నువ్వు నువ్వు రమణ మహర్షి గారు రంగని నువ్వు నువ్వు అనుకున్నారు. వాళ్ళు ఎంచదని ఎల్కేజీ యూకేజీ కలిసి చదువుకున్నారు. మాకు అంటే నా స్నేహం మీద ఏమనుకున్నారంటే, నువ్వు నువ్వు జ్ఞానాన్ని సంపాదించావు, నేను ప్రయత్నం చేసి సంపాదించలేకపోతున్నాను, నువ్వు సంపాదించిందంటే నాకు వాటా పెట్టలేదు రంగని అడిగాడు. అప్పుడు భగవాన్ ఏమన్నారంటే, తప్పనిసరిగా నువ్వు నా జ్ఞాన సంపాదన వాటాదారుడు నువ్వే కాదు. మానవుడు ఏ మతానికి చెందినా, ఏ కులానికి చెందినా, వాడు ఏ దేశంలో ఉన్నా, వాడికి సహృదయం ఉంటే నా జ్ఞాన సంపాదనలో, నా జ్ఞాన సంపదలో వాళ్ళందరూ వాటాదారు. అంటే గెటిఫుల్ స్టేట్మెంట్ చూడండి. గురుడికి కులమే ఉంది, మతమే ఉంది. గాలికి కులమే ఉంది, మతమే ఉంది. వాడు జగద్గురు అంటే వాడు ఏదో గదిలో కూర్చుని మతాన ఒక మంచి ఇంటి మతం కానీ తయారు చేసి ఎంతసేపు కుడికాలం ఉంది, ఇలా ఎడంకాలం ఉంది అని ఇలా ఆలోచించేది మతం కాదు. ఇందాక డాక్టర్ గారు చెప్పారు, అనేక మతాలు ఉన్నాయి. ఈ మతాల యొక్క లక్ష్యం ఏంటే, నువ్వు ఎవరో నీకు తెలియజెప్పడం కోసం ఈ మతం యొక్క ప్రయోజనం. నువ్వు ఎవరో నీకు తెలియకపోతే దేవుడు ఎవడో కూడా నీకు తెలియదు. నువ్వెవరో నీకు తెలియనప్పుడు దేవుడు ఎవడో నీకు ఎలా తెలుస్తుంది? ఒకవేళ నువ్వు నువ్వెవరో నీకు తెలియకుండా నేను రాముడిని చూశాను, కృష్ణుని చూశాను, శివుని చూశాను అంటే, ఆ చూసిన మనసు అంటే నేను నీ కళ్ళకు కనిపించిన దేవుడు కూడా అంటే. ఒకసారి ఒక మిలిటరీ ఆఫీసర్ గారు, రమణ మహర్షి గారిని ప్రశ్న అడిగారు, నా కృష్ణుడు కనిపించాడు అని. నా కృష్ణుడు కనిపించాడండి, కృష్ణుడు కనిపించాడని చెప్పి ఆయన అన్నారు. భగవాన్ కృష్ణుడు మీకు కనిపించాడు, మీతో మాట్లాడాడు, ఎంచెప్పున్నాడు మీ దగ్గర, ఎంచెప్పి కూర్చుంటాడు, మీ దగ్గర మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు. మీకు కనిపించి వెళ్ళిపోయే దేవుడు మీకు కావాలా? 24 గంటలు కూడా నేను విడిచిపెట్టకుండా ఉండే దీనికి దేవుడు కావాలా? కొంచెం డీటెయిల్స్ ఆన్సర్ చేసుకోండి. కొన్ని మినిట్లు ఆన్సర్ చేశారు మేడం. మీకు కనిపించి వెళ్ళిపోయే దేవుడు కావాలా? ఇంతటి మా 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయే దేవుడు కావాలా? 24 గంటలు ఒక క్షణం కూడా మీ నీటికి పెట్టకుండా ఉండే దేవుడు కావాలా? ఏ దేవుడు మీరు సుఖపడతాడు? మీకు కనిపించే వెళ్ళిపోయే దేవుడు మీరు సుఖపడతాడా? లేదా 24 గంటలు మీ ఒక క్షణం కూడా మీ విడిచిపెట్టకుండా ఉండే దేవుడు మీరు సుఖపడతాడా? మీకు ఏ దేవుడు కావాలో మీరు నిర్ణయించుకో. సాయస్ ఇండియా అన్నారు. మంచి గుణాలు మనసులో ఉన్నాయి, చెడ్డ గుణాలు మనసులో ఉన్నాయి. అయితే మీకు శాస్త్రం చెప్పినట్టు చెడ్డ గుణాన్ని విడిచిపెట్టేయమంటుంది, మంచి గుణాన్ని పెంచుకోమంటుంది. దానికి కారణం ఏంటంటే గుణం ఆత్మ కాదు, గుణం చైతన్యం కాదు, గుణం దేవుడు కాదు, గుణం పారమార్థ్యం కాదు. చావులేని స్థితి గుణంలో లేదు, చైతన్యంలో ఉంది. అయితే మంచి గుణాన్ని ఉంది కల్టివేట్ చేయండి, మంచి గుణాన్ని కల్టివేట్ చేయండి అని పెద్దలు చెప్తాను. దాని కారణం ఏంటంటే మనకి మంచి అలవాటు ఉంటే, మన మంచి మన గుణలక్షణాలు కనుక మనకు ఉంటే, మన హృదయంలో ఉన్న సత్యాన్ని తెలుసుకోవడానికి సహకరిస్తాయి. చెడ్డ గుణాలు బ్యాడ్ హ్యాబిట్స్ మన స్వరూపం నుంచి మనం దూరంగా తీసుకుపోతాయి. గుడ్ హ్యాబిట్స్ గుడ్ లైఫ్ మనం మనం ఎవరో మనం తెలుసుకునే ప్రయత్నంలో మనకి సహకరిస్తాయి. చెడ్డ గుణం మన స్వరూపానికి మనం ఎక్కడికో దూరం చేస్తుంది, కానీ గుడ్ లైఫ్ ఉన్న చూశారు మన హృదయంలో ఉన్న సత్యాన్ని తెలుసుకోవడానికి సహకరిస్తాయి. రామకృష్ణ బ్రహ్మంస గారు భార్య ఇదే మాట చెప్పింది రాష్ట్రమే. ఎవరు అడుగుతారు మీరు ఎన్నో క్షణాలు ఎన్నో నిమిషాలు ఎన్నో మినిట్స్ మీరు భూమిలో ఉండరు, నాకు ఏదైనా ఒక మంచి మాట చెప్పాలంటే అట్వారెన్స్ అంటే నాకు మంచి మాటలు చెప్పని ఎవరు భక్తులు అడిగితే వాళ్ళు శారదామ దిగే రిపీట్ చేసింది సహనం టాలరెన్స్ టాలరెన్స్. ఏంటంటే మీ సహనం కనుక మీరు ఉంటే మీ ఎవరైనా దీపులు అవుతుంది, మీ ఎవరైనా యొక్క దూతులు పెరుగుతాయి. ఈ యొక్క చూపించేటువంటి దీపం అవి జాగ్రత్త. మీరు మీ ఎవరైనా యొక్క దూతులు పెంచుకుంటే మీ ఎవరైనా యొక్క లోయల్లో ఉన్న చైతన్యం మీకు వ్యక్తమవుతుంది. ఎలా వ్యక్తమవుతుంది? మీకు నేనుగా వ్యక్తమవుతుంది. వైకుంఠంలో ఏ నారాయణుడు ఉన్నాడని అనుకుంటున్నామో ఆ నారాయణుడు మీకు నేనుగా వ్యక్తమవుతాడు. మీ దేహం మీకు నేనుగా ఎలా వ్యక్తమవుతుందో, మీ మనస్సు మీకు నేనుగా ఎలా వ్యక్తమవుతుందో, అదే మీ లోపల ఉన్న నారాయణుడే మీకు నేనుగా వ్యక్తమవుతుంది. దేవుల సహనం వల్ల మనకి భౌతికంగా అభివృద్ధి పొందాలన్నా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందాలన్న సహనం చాలా ముఖ్యం. సహనం విషయం చాలా ముఖ్యం, అది ఒక నేర్చుకోవాలి. బ్రహ్మ మహర్షి గారు ముఖ్యంగా మూడు మాటలు చెప్పారు. మోడరేషన్ సింపుల్, మోడరేషన్ ఇన్సిక్, మోడరేషన్ యూనివర్స్. ఈ సాధన ఉపయోగపడే మాట అంటే సాధన లేకుండా సిద్ధి కలగదు. సాధన చేస్తే సిద్ధి కలుగుతుంది. సిద్ధి సిద్ధి అంటే సిద్ధంగా ఉన్న వస్తువుని ఎవరైతే తెలుసుకున్నాడో వాడిని సిద్ధ పురుషుడు అంటాడు. సిద్ధి సాయిబాబా ఏమంటారండి? సిద్ధ పురుషుడు అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయనలోని వస్తువు మనలోనే ఉంది, ఆయన తెలుసుకున్నారు కాబట్టి ఆయన సిద్ధులు అంటున్నారు. మనకి తెలియదు కాబట్టి మనం బద్ధులు అంటున్నారు. ఆయన సిద్ధుడు, మనం బద్ధులు. మహేష్గా చెప్పారు, నాడికి పట్టుబడే బాధ నాడికి తెలియదండి. ఈ శ్రమకు పడే బాధ నాడికి తెలియదండి, అది తినే చూడుకుంటుంది. కానీ బాధ ఏర్పడతారు లోపల శ్రమకు బాధపడుతుంది. అంటే మీ బాడీ మీకు చెప్తా ఉంది ఇది చాలని, అది చాలా చెప్పలేదు. నాకు అతిదానవద్దు, బాగా నిఖండాన వద్దు. ఎందుకంటే ఈ బాగా నిఖండ తింటే మీ బాడీకి ఇంధనం సరిపోదు. ముఖ్యంగా తిండి ఆహారం ఇష్టంగా ఉండాలి, మనం మాటలు ఇష్టంగా ఉండాలి. కొంతమంది మాట్లాడితే మనల్ని మళ్ళీ చాకు పెట్టుకొస్తున్నారు అనిపిస్తుంది. కొంతమంది మనుషులు మాట్లాడుతుంటే షాక్ పెట్టుకొస్తున్నారు అనిపిస్తుంది. ఈ మధ్య నేను ఒక ఇంటికి వెళ్ళాను. నేను ఉండగా అమ్మాయి ఆడపడిచి వచ్చింది. ఆ ఆడపడిచి నాతో ఏం చెప్పానంటే ఇవాళ ఈ మధ్యన ఆరోగ్యం బాగుంటలేదని నాకు చెప్తాను. అంటే ఈ గంటలే నీకు ఇంట్లో బాగోలేదా ఇంట్లో బాగోలేదా అంటాను. ఆ మాట అర్థమంటే ఎంత ఆ మాటలో ఎంత సాధనంగా చూడండి. ఆ మాట ఎలా ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి ఏదైనా ఆరోగ్యం ఉంటే ఆరోగ్యం పెంచుతుంది అంతే కదా. మన శరీరానికి ఏదైనా రోగం వస్తే మన మనస్సు కూడా సహకరించాలి ఆ రోగం తగ్గడానికి. ఆవిడతో ఏం చెప్పింది నాతో చెప్తాను ఈ మధ్య నాకు ఆరోగ్యం బాగోలేదని. అంటే ఒంట్లో బాగోలేదా నీ ఇంట్లో బాగోలేదంటే ఆ మాట అర్థం ఎంత హేళనగా ఉండదు. అలా మాట్లాడుకుంటాం అలా మాట్లాడితే తాపం వస్తుంది. జ్ఞాపకం పెట్టుకోండి మన మాట వాక్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్వామి శివానంద గారు చెప్తూ ఉండేవారు మీరు నాలుగు సార్లు ఆలోచించారు ఒక మాట మాట్లాడటం. మనలో లౌకికంగా కూడా తక్కువ మాట్లాడేవాళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు ఎక్కువ మాట్లాడేవాళ్ళు తక్కువ ఆలోచిస్తారు. మీరు మాట్లాడేది ఎలా ఉండాలంటే ఇతరులకి మీరు సబ్జెక్ట్ చెప్పచ్చు కానీ అది ఫీలింగ్ హక్కలకుండా మీరు చెప్పాలి. మీరు ఎవరిని తెచ్చువాడు మీరు తెచ్చువాడు అనకూడదు. ఎవరికైనా ఆరోగ్యం లేదనుకోండి మీకు ఎంతో కొంత ఆరోగ్యం ఉంది ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకోమని చెప్పాలి. ఆ చెప్పిన పాజిటివ్గా చెప్పాలి. ఒకరికి 30 మార్కులు వచ్చినప్పుడు మీటికి మీరు పనికిరావు ఎందుకు పనికిరావు అనకూడదు. మీకు 30 మార్కులు వచ్చింది మీరు 50 మార్కులు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయని చెప్పాలి. అది విషయం నెగిటివ్గా చెప్పకూడదు పాజిటివ్గా చెప్పాలి. నెగిటివ్గా చెప్తే అతను మానసికమైన అనారోగ్యం గురవుతాడు. మానసికమైన ఆరోగ్యానికి గురి చిరకాలు ఉంటే ఆ మానసికమైన ఆరోగ్యం శరీరంలోకి వస్తుంది మళ్ళీ. అంటే మాట వాక్ కూడా తపస్సు. కృష్ణుడు చెప్పాడు గీతలో మాట కూడా తపస్సుతో సమానం. మాకు ఇంకోటి వేరే ఇన్సల్ట్ వేరే ఇంజరీ వేరే ఇన్సల్ట్ వేరే ఇంజరీ. మీకు ఏదైనా ఎవరైనా మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారనుకోండి మీరు ఏం కంగారు పడండి. ఇన్సల్ట్ అంటే అది ఆ ఇన్సల్ట్ని కానీ మీరు ధరిస్తే వాళ్ళు ఏదైనా పుణ్యవంతులు మీకు వచ్చేస్తుంది. ఇన్సల్ట్ని ధరించడం కూడా తపస్సుతో సమానం. నువ్వు ఎవరైనా మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తే అది ధరించడంతో అది కూడా తపస్సు ఆ తపస్సుతో సమానం. ఎవరైనా మిమ్మల్ని మాట్లాడిన ఉపయోగం మాట్లాడాడు మీకు చూడు నచ్చలు మాట మాట్లాడారు అది కూడా భరించడం మీరు భరించగలిగారు అనుకోండి దానికి ఏం రియాక్ట్ అవ్వలేదు అనుకోండి అది కూడా తపస్సుతో సమానం. ఎందుకంటే అహంకారానికి ఇతరులు ఉన్నారు అహంభావానికి ఇతరులు ఉన్నారు చైతన్యానికి ఇతరులు లేరు భగవంతుడికి ఇతరులు లేరు నాకు ఇతరులు లేరు దేవుడికి ఇతరులు లేరు వ్యాపించిన స్వరూపానికి ఇతరులు లేరు. ఈ నేననే మొదటి తరంకి వచ్చాక నువ్వు వచ్చావు వాడొచ్చాడు. ఈ నేననే మొదటి తరంకం ఆ ఫస్ట్ చాట్ వచ్చాక ప్రపంచం వచ్చింది దేవుడు వచ్చాడు. ఆ మొదటి తరంకు రాకముందు నువ్వు దేవుడు లేడు శ్లోకం లేదు. అది నీకు మొదటి తరంకి వచ్చాక ఫస్ట్ దర్శనం వచ్చాక సెకండ్ దర్శనం వచ్చింది థర్డ్ దర్శనం వచ్చింది. ఫస్ట్ దర్శనం ఉదయించడం నువ్వు సెకండ్ దర్శనం లేదు థర్డ్ దర్శనం లేదు. మీరు ఎవరైనా ఇతరులను ఎలాగనుకుంటున్నారు అలాగనుకుంటున్నారని మీరు ఎలా అనుకుంటారని మీకు అహంభావం మీకు తెలియదులే మీకు పెరిగిపోతాం. దేనైతే తగ్గించుకోవడానికి మనం సాధన చేస్తున్నామో ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారని ఆలోచనలో కనుక మీరు పడితే మీ అహంభావం తిరిగిపోతుంది సంగతి వ్యక్తి భావన తిరిగిపోతాం మీ జాగ్రత్త తిరిగిపోతాం. జాగ్రత్తను రెడ్యూస్ చేసుకోకుండా ఎవరికి రియలైజేషన్ రాదు. అయితే మన అవసరం నాకు మాట్లాడాలి అహంభావం కోసం మాట్లాడకూడదు. ఈ బాగా జ్ఞాపకం పెట్టుకోండి మనం ఏదైనా పని చేయాలి ఏసు గురించి చెప్తాడు మీరు పని చేసే పని ఎడం చేతి తెలియకూడదు. మీరు పని చేసే పని ఎడం చేతి తెలియకూడదు. మనం ఏం చేస్తామంటే ఏదైనా మంచి పని చేస్తే లోపల అందరికీ తెలుసుకోవాలనుకుంటాం. దానివల్ల మీకు గౌరవం వస్తుంది కానీ జ్ఞానం మటుకు రాదు. కానీ నువ్వు కర్మఫలాన్ని ఆశించకుండా కనుక కర్మ చేస్తూ కానీ పని కోసం చేస్తుంటే మీ ఇష్టాన్ని మీ అయిష్టాన్ని పక్కన పెట్టి దేవునికి ఏమి ఇష్టము ఆ పని కనుక నువ్వు చేస్తుంటే ఎలా మాట్లాడితే దేవుడు సంతోషిస్తాడు ఆ రకంగా మాట్లాడుతుంటే ఏ పని చేస్తే దేవుడు ఈశ్వరుడు ప్రీతి పొందుతాడు ఆ పని చేస్తుంటే మీకు ఈశ్వరుడు అనుగ్రహం వస్తుంది అనుగ్రహం వెనకాల మోక్షం కూడా వస్తుంది. కొంతమంది చిన్న మాట అంటే తట్టుకోలేదు వాళ్ళు సుందరంగా మంత్రి అయిపోతారు. చిన్న మాట అంటే వాళ్ళ క్షేమం కోసం ఆ మాట తట్టుకోలేరు. అది నేర్చుకునే శక్తి ఎవరికైతే లేదో ఎవరికైతే అర్హత లేదో ఎవరికైతే యోగ్యత లేదో వాళ్ళ ప్రకారం దేవుడు మోక్షాన్ని ఇవ్వాలని ఇవ్వలేదు. ఎందుకంటే చిన్న గురుసులోకి తల్లి ఏ గురించి ఎలా ఉంటుందో ఎటువంటి వారికి మోక్షం ఇవ్వాలన్నా అలాగే ఉంటుంది. చిన్న గురుసులో కూడా ఏ గురించి చేయాలంటున్నా గురించి పరిస్థితి ఏమవుతుంది అలాగే నీకు అర్హత లేనప్పుడు యోగ్యత లేనప్పుడు భగవంతుని నేను జ్ఞానంతో డెక్లేట్ చేద్దామని నీ పరిస్థితి కూడా అలా అవుతుంది. మనది ఏదో చేస్తుంది అంటే నీకు సాధన ఎందుకంటే ప్రిపరేషన్ కోసం మీ మైండ్ ప్రిపేర్ చేయడం కోసమే సాధన. అయితే సాధనకు చాలా టైం పడుతుంది మీకు అర్థమవుతుందో కానీ సిద్ధి రావడానికి కొన్ని క్షణాల్లో సిద్ధి వస్తుంది. కొబ్బరి చెట్టు మీద కొబ్బరికాయ తయారవడానికి 6 నెలలు 10 నెలలు పట్టచ్చు రాలిపోతాం కొన్ని క్షణాల్లో రాలిపోతుంది. అలాగే మీరు సాధన చేయగా చేయగా ఎఫర్ట్ చేయగా చేయగా హృదయంలో వస్తే ఒక్కసారి మెరుస్తుంది. మీ ప్రవర్తన చూసి, మీ యోగ్యతను చూసి, మీ దైవ జీవితంలో మీ బిహేవియర్ని చూసి పరమేశ్వరుడు ఎవరికైతే ఎరుకు పడాలనుకున్నాడో, మీరు అడిగినా అడగపోయినా, మీరు అడిగినా అడగపోయినా, మీరు డిమాండ్ చేసినా డిమాండ్ చేయకపోయినా, మీలో అడగతుంటే, మీలో యోగ్యత ఉంటే పరమేశ్వరుడు హృదయంలోని ఈశ్వరుడు మీకు తెలియబడతాడు. అంటే నాకు భగవంతుడు కావాలంటే నాకు తెలియబడ్డ భగవంతుడు, భగవంతుడు ఎవరికైతే తెలియబడాలని అనుకుంటాడో వాడికి మాత్రమే భగవంతుడు తెలియబడతాడు. ఇప్పుడు నిజంగా పెద్దరికాయ వ్యాపారం చేయాలని కొన్ని పెట్టుబడి కావాలి, బట్టల వ్యాపారం చేయాలని కొన్ని పెట్టుబడి కావాలి, ఒక హాస్పిటల్ కట్టాలని కొన్ని పెట్టుబడి కావాలి. అర్థమవుతుంది, కాశీ వెళ్ళాలనుకోండి మీరు ధనం కావాలి చెప్పుకుని చూడండి, కానీ జ్ఞాన సముచార్జనకి ఏం అక్కర్లేదు, అది తెలుసుకోవాలనే కాన్షన్తో చాలా జ్ఞానం వచ్చేస్తుంది. మీరు పెట్టుబడి అక్కర్లేదు, ఆండిత్యంతో పనిలేదు, ధనంతో పనిలేదు, అది తిన్నాం అది ఒకటే జ్ఞాపకం ఇదే మంత్రం తిన్నాం అవి తెలుసుకోవాలి అనే కాన్షన్ ఉంటే చాలు. అదే మిమ్మల్ని హృదయం యొక్క ఏదో తెలుసుకోవచ్చు, అదైతే సిన్సియర్గా ఉండాలి. మీరు డబ్బు ఏమి తెలుస్తాను అంటే డబ్బును బాగా సంపాదించుకుంటున్నారు, అధికారం ఏమి తెలుస్తాను అంటే అధికారాన్ని బాగా సంపాదించుకోవడం కోసం, అధికారాన్ని పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీ తప్పు కాదు, మీకు అసలు ఆత్మజ్ఞానం యొక్క విలువ, ఆత్మశాంతి యొక్క విలువ, ఆత్మ యొక్క వైభవం యొక్క విలువ మీకు తెలియట్లేదు. అంటే అది ఆత్మజ్ఞానాన్ని సంపాదించడానికి మీరు ఏం ప్రయత్నం చేస్తుండదు. మానవుడు చేసే రెండు తప్పులు చేస్తుంటాడు ఎక్కువగా. మీరు ఎక్కడికి వెళ్ళి చూడండి, ఏ ప్రాంతం వెళ్ళి చూడండి, ఒకడో తాను తను చూడుకుంటూ ఉంటాడు, ఇతరులను తిడతా ఉంటాడు. ఈ రెండు చెడ్డ, ఈ రెండుట్లో అహంభావన పెరుగుతూ ఉంటుంది, వాడికి ఒక ఈగో సెన్స్ పెరుగుతూ ఉంటుంది, వాడికి తెలియదు అది పెరుగుతూ ఉంటుంది. అందువల్ల నిరంతరం ఆయన వాళ్ళు పొగుడుకుంటూ ఉంటారు. ఇంకో పని ఏంటంటే ఇతరులు విమర్శిస్తూ ఉంటారు. ఆ రెండు పనులు తప్పించి మనిషికి ఏం చేతకో చాలామంది కంటే కొంతమందికి ఎడ్యుకేషన్ ఉన్నా, అకాడమిక్ ఎక్సలెన్స్ ఉన్నా, కొంతమందికి కామన్ సెన్స్ ఉంది, కొంతమందికి అకాడమిక్ ఎక్సలెన్స్ ఉంటుంది కానీ కామన్ సెన్సెస్ ఉన్నా. ఈ ఆత్మస్థితితోటి, ఈ కరణంలోకి ఇవన్నీ కూడా అహంభావాన్ని పెంచుతూ ఉంటాయి, దేహభావాన్ని పెంచుతూ ఉంటాయి, దేహబుద్ధిని పెంచుతూ ఉంటాయి, అహంకారం బలపడుతూ ఉంటుంది, అజ్ఞానం పెరుగుతూ ఉంటుంది, ఆ రకంగా అవిద్యమైన కుంగిపోతాం. ఇది ఉండట్లే కదా ఆత్మస్థితి కరణంగా. మనం సర్వసాధారణంగా మనం స్వాతం చేసే వాళ్ళ మధ్య మనం కూర్చుంటాం, మనం విమర్శించే వాళ్ళ మధ్య కూడా కూర్చుంటే మన మైండ్ ఎంత బ్యాలెన్స్ ఉందో మనం తెలుస్తూ ఉంటుంది. అంటే మనం ఎంత స్టడీగా ఉన్నామో మనకు తెలుస్తూ ఉంటుంది. ఎవరో బుద్ధిమంతులు ఏం చెప్పాడు అంటే కృష్ణుడు అన్ని పనిలో నేర్చుకుండాలన్నాడు. ఎవరికైతే పనిలో నేర్చుకుందో వాడు బుద్ధిమంతుడు అన్నాడు. మీకు అర్థమవుతుంది, అంటే దీని అర్థం ఏంటంటే మీరు చేసే పని తన సైతం లోకానికి ఉపయోగపడాలి, ఆ పని మీరు మోక్షం పొందడానికి సహకరించాలి. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఏదైనా పని చేస్తున్నారనుకోండి అది ఒక సైడ్ లోకానికి ఉపయోగపడాలి, అదే పని మీరు మోక్షం పొందడానికి సహాయ సహకారం అందిస్తున్నారు. ఆ రకంగా మీరు కనుక జీవించగలిగితే, ఆ రకంగా కనుక మీరు జీవిస్తే ఎకంసారం రెండూ ఉంటాయి. మీరు బుద్ధిమంతులు అవుతారు, అంటే ఏ విధంగా అయితే మీరు మాట్లాడే మాటలు మీరు చేసే పనులు మోక్షం అయితే మళ్ళించుకుంటారు, అంటే మోక్ష సాధనాలుగా మీరు ఉపయోగించుకుంటారు. అప్పుడు ఏమిటంటే మీకు ఉపవాసం రావు, ఆకవాసం రెండు నశిస్తుంది. ఇంకో మాట మీరు చెప్తాను, గీత రహస్యం అంటే రెండు ముక్కలు ప్రతి దేహం కూడా ప్రారంభం నిర్మించడానికి వచ్చింది లోకంలో. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఈ దేహం ఈ భూమి అది గంటకు వచ్చిందో ఆ పని చేసుకునే దేహం మరణిస్తుంది. కొంతమంది అన్నం తిని రెండు ముద్దలు తిని మూడే ముద్ద తినకుండా చనిపోతారు. కొంతమంది అన్నం తింటూ ఉంటారు, రెండు ముద్దలు తింటారు, మూడో ముద్ద తినకుండా వాళ్ళు చనిపోతారు. పేట మీద కూర్చుండగానే కూర్చోకుండా దేహం ప్రారంభం అయిపోయింది, అక్కడ అది దేహ ప్రారంభం అయిపోయింది. అర్జున నువ్వు పని విడిచిపెట్ట, నువ్వు పని చెయ్యి, ఇది బాగా అర్థం చేసుకోండి. ఏదైతే 700 శ్లోకాల సారం ఇవ్వు, నువ్వు ఈ దేహం ఏ పని అయితే భూమి చేయడానికి వచ్చిందో నువ్వు ఇష్టమన్నా పని చెయ్యాలి, నువ్వు ఇష్టం లేకపోయినా పని చెయ్యాలి. ఉదాహరణ నువ్వు ప్రసంగాలు చేస్తున్నావు అనుకోండి, అది ఏదైనా రచన చేస్తున్నావు అనుకోండి, ఇవన్నీ ఇష్టం ఉండి చేస్తున్నాయంటే 100 రూపాయలు ఇష్టం ఉండి చేస్తున్నానని చెప్పలేను. చేస్తున్నాం పని చేస్తున్నాం, కానీ 100 రూపాయలు ఇష్టం చోటే ప్రసంగం చేస్తున్నావా, లేదా మర్యాద కోసం చేస్తున్నావా, ఏదో రాజమండ్రిలో భర్తలు పిలిచారని మర్యాద కోసం ఇస్తుంటారు, మర్యాద కోసం చెప్తున్నాను. 100 రూపాయలు మా దేవుడు ఇష్టం ఉందో లేదో చెప్పలేదు. కృష్ణుడు చెప్పిన రహస్యం ఏంటంటే ఈ దేహం ఏ ప్రారంభం అనిపించడానికి వచ్చిందో ఈ భూమి మీదకి, నువ్వు ఏ పని చేయడానికి ఈ భూమి మీదకి వచ్చావో ఆ పని ఇష్టంగా చెయ్యి, అయిష్టంగా చెయ్యొద్దు. నువ్వు ఇష్టంగా కనుక పని చేస్తే నీకు పునర్జన్మ కారణాలు ఎన్నున్నాయో అన్నీ కూడా ఖాళీ దూరం అవుతాయి. నువ్వు అయిష్టంగా చేస్తావు అనుకో పని, అయిష్టంగా పనిచేస్తే నువ్వు పని తప్పదు. నువ్వు అయిష్టంగా పనిచేస్తుంది కదా, పాతవాసం నశించో కొత్తవాసం వస్తాయని చెప్పాడు కృష్ణుడు. ఇష్టంగా చేస్తా ఉంటూ ఆ ప్రారంభం నశిస్తుంది, మరి ఇటువంటి సంఘటన రాబోయేదండి నీకు ఎదురవ. అంటే నీ ప్రారంభాన్ని ఇష్టంగా అనుభవించు, ఇష్టంగా అనుభవిస్తే నశిస్తుంది. అయిష్టంగా అనిపిస్తా ఉంటూ అనుభవించడం తప్పుడు, అయిష్టంగా అనిపించడం వల్ల పెయిన్ వస్తుంది. రాబోయేదండలో ఒక విద్య ప్రారంభం నీకు అంటాడు. అంటే ఇష్టి భావనతోటి మనం ఏ పని చేసినా పుణ్యానికి పుణ్యం, ఈ పాపానికి పాపం. ఈ దేవతలు, ఈ సృష్టి, ఈ రాబోయే జన్మలు, ఈ పుణ్యాలు, ఈ పాపాలు, ఇవన్నీ ఒంటి స్థలం నాడ మీద ఆధారపడి ఉన్నాయి. ఆ ఒంటి స్థలం నాడ ఏంటంటే ఈ మొదటి తలంపు, నేనని మొదటి తలంపు. ఏదైతే మనకు నేనుగా వ్యక్తమవుతుందో తలంపే, అది నిజం కాదు. అంటే నీ లోపల ఒక వస్తువు ఉంది, దానికి తలంపులు లేవు. ఆ తలంపులు లేని వస్తువు నువ్వు తెలుసుకునే వరకు, ఆ సంకల్పాలు లేని వస్తువు నీకు అనుభవం అయ్యే వరకు, ఈ జన్మాలు, ఈ మరణాలు, మరణాలు, జన్మాలు ఇవి వెంటాడుతూనే ఉంటాయి. ఈ తలంపులు వెంటాడుతుంటాయి. తలంపులు వస్తున్నది కదా నీకు వేదన, డొమెస్టిక్ డిఫికల్టీస్, డొమెస్టిక్ డిఫికల్టీస్, డొమెస్టిక్ టెన్షన్స్ మీకు నువ్వు వెంటాడుతూనే ఉంటే ఏ జన్మ కాదన్న. మనం ఏం చేస్తున్నామంటే నా మనసు అనే సమస్య నేను పరిష్కారం చేసుకోవడానికి నేను చూసుకోవటం లేదు, ఇతర సమస్యల గురించి ఆలోచిస్తున్నాను. నీ సమస్యను పరిష్కారం చేసుకో. మీలో సుఖం ఉంటే నువ్వు లోకానికి సుఖాన్ని ఇవ్వగలవు, మీలో శాంతి ఉంటే లోకానికి శాంతి ఇవ్వగలవు, మీలో ఆనందం ఉంటే లోకానికి ఆనందం ఇవ్వగలవు. సంతులం చేయడం వస్తున్నా కానీ నచ్చిందులో చేయడం రాదు. అంటే మీలో ఎవరి ఇతరులకు ఇవ్వగలవు, కానీ మీలో ఏమి లేనప్పుడు ఇతరులకు ఇవ్వరు. నువ్వు ఇతరులకు ఆనందాన్ని ఇవ్వాలనుకుని ఇవ్వలేవు. నువ్వు ఆనందంలో ఉంటే, నువ్వు శాంతిలో ఉంటే ఆ శాంతి తరంగాలు, ఆ కాంతి తరంగాలు వచ్చి లోకాన్ని వర్షం చూసినప్పుడు లోక ఏదైనా తెలుస్తుందో, నువ్వు శాంతి తరంగాలతో, కాంతి తరంగాలతో, అమృత తరంగాలతో నువ్వు లోకాన్ని నింపొచ్చు. నువ్వు చెప్పి నీకు జ్ఞానం కలిగిన నీవు రెండవటువంటి అమృత వస్తువుని, ఆనంద వస్తువుని కనుక నువ్వు తెలుసుకోగలిగితే నువ్వు సమాజానికి ఆనందాన్ని ఇవ్వగలవు. మంచి ఆనందం లేనప్పుడు సమాజానికి నువ్వు ఆనందాన్ని ఇస్తావు. ఇంకే శాంతి పొందినప్పుడు సమాజానికి శాంతి ఇవ్వగలవు. ద్వైతం కూడా చెడ్డదేం కాదు, ద్వైతం అద్వైతంలోకి దారి చూపిస్తుంది. ద్వైతం కూడా అద్వైతంలోకి తీసుకెళ్తుంది. అంటే సుఖం ఇప్పుడు అద్వైత సుఖమే కరెక్ట్. అద్వైతాన్ని పొందడానికి ద్వైతం సహకరిస్తుంది. నేరాపడి ఒక మాట అంది కృష్ణ, బంధువులు విడిచి పెట్టేసిన, సమాజం విడిచి పెట్టేసిన, నువ్వు కమ్మన్నా నేను చెప్పిన మాటల్లో కాదని నా బంధువులందరూ నేను విడిచిపెట్టేసినప్పటికీ కృష్ణ, నువ్వు నీ చూడాలని, నీ దర్శనం చేసుకోవాలని తపన తప్పించి ఇంకో తలంపుకి నా నా దయంలో చోట లేదు. నా హృదయంలో ఎవరికీ చోట లేదు. నన్ను కొంతమంది స్తోత్రం చేశారు, కొంతమంది నిరసించారు, కొంతమంది ఆహ్వానించారు, కొంతమంది పొమ్మన్నారు, కొంతమంది సత్కరించిన, కొంతమంది దుర్భాషలాడిన, కొంతమంది స్వాత్రం చేసినా, కొంతమంది విమర్శించిన, నేను ఎవరి మాటలకి చూడలేదు. కృష్ణ నీ నా హృదయంలో నీకు సంబంధించిన తలంపులు తప్పించి ఇంకో తలంపులు నేను చూడలేదు. నా హృదయంలో ప్రపంచాన్ని చూడలేదు కృష్ణ, నువ్వే నా హృదయం ఇంకా నీడున్నది నీకు. ఇక్కడ ఒక అద్భుతమైన వ్యాఖ్యలు చెప్పింది జ్ఞాపకం పెట్టుకుంది. నీ దర్శనం చెల్లాలని, నిన్ను చూడాలని, జీవితం పొడిగినా నీ కోసం జీవించాను, నీ కోసం సఫించాను, నీకోసం ఇందులో కన్నీళ్లు కార్చి, లోకం కోసం కాదు నేను కన్నీళ్లు కారుస్తాను, లేకపోతే లోకంలో గౌరవాల కోసం, మిత్రుల కోసం, గొప్పల కోసం కాదు. గొప్పలకైతే చెప్పలు వస్తాయని నాకు తెలుసు, గొప్పల కోసం కాదు నేను తప్పిస్తా. నీ దర్శనం కోసం నేను తప్పించాను కృష్ణ. తప్పించగా తప్పించగా నేను ఏం చేశామంటే, నీ దర్శనం ఎవరైతే కోరుకున్నారో, నేను ఎవరైతే ఎంతకాలం చూడాలో చూడాలనుకున్నారో దాన్ని తీసేసావు కృష్ణ, నువ్వు దాన్ని తీసేసావు. నువ్వు నా స్వరూపం దాన్ని వ్యక్తమయ్యావు కృష్ణ, నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పగలను చెప్పింది. ఇది దాని అర్థం ఏంటంటే, చూసేది ఎంత నిజమో చూడబడేది కూడా అంతే నిజం. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, నువ్వు ఎవరైనా దేవుడిని చూస్తే నీ మనసు ఎంత నిజమో నీ కళ్ళకి కనిపడే దేవుడు కూడా అంతే నిజం. అంటే నువ్వు నీకు చూడాలి, నేను చూడాలని తప్పించి నీ మనసు నేను తీసేశావు. చూసేసి నువ్వు ఏం చేసావంటే నేను గాలిలో విడిచిపెట్టేది, నేను ఆ స్వరూపంగా వ్యక్తమయ్యావు. ఇంకా వేరు భావం నాకు లేదు కృష్ణ అని నేరాలు వేసుకుని పోయిన్స్లో చెప్తున్నాను. ఎవడైతే మమకారాన్ని, అహంకారాన్ని విడిచిపెట్టాడో, విడిచిపెట్టి గ్రామీణ స్థితిని ఎవడైతే పొందాడో, ఆ పరమ శాంతిని, ఆ శాశ్వత శాంతిని, అలౌకిక శాంతిని, అభౌతిక శాంతిని ఎవడైతే స్వరూపంగా పొందాడో, వారికి దేవుని ఉండటం వల్ల లాభం లేదు, దేవుని చూడటం వల్ల నష్టం లేదు, లోకం కనిపించడం వల్ల లాభం లేదు, లోకం కనిపించడం వల్ల నష్టం లేదు. అది పరాకాష్ఠ. తమిళ మహర్షి గారిని కూడా ఎవరైనా చిన్నప్పుడు స్నేహితులు వచ్చి మనం చిన్నప్పుడు ఆడుకున్నాం, చిన్నప్పుడు పాడుకున్నాం, చిన్నప్పుడు కలిసి మనం అందరం భోజనాలు చేసాం అని చిన్ననాటి స్నేహితులు ఎవరైనా వచ్చి భగవంతుని చెప్తాను అనేవాడట. మీకు తెలుసున్న వెంకటరామన్ ఇక్కడ లేదు, మీతో ఆడుకున్న వెంకటరామన్ ఇక్కడ లేదు, మీతో చిన్న చిన్న వెంకటరామన్ ఇక్కడ లేదు, మీరు తెలిసిన వాడు ఇక్కడ లేదు, ఇక్కడ ఉన్నవాడు ఎవరో మీకు తెలియదు, మీరు చెప్పినా మీకు అర్థం కా అంటే ఒక జ్ఞానం ఇంకో జ్ఞానం అర్థం చేసుకోగలగాలి, ప్రజ్ఞాని జ్ఞాని అర్థం చేసుకుంటాడు. అంటే కృష్ణుడు ఏ చైతన్య స్థాయిలో భగవద్గీత చెప్పాడో ఆ స్థాయి మనకు ఉంటే భగవద్గీతను మనం ఎంజాయ్ చేయగలం కదా, ఎన్నిసార్లు చదివిన ఎంజాయ్ చేయడం గ్రామ రికార్డు. కృష్ణుడు భగవంతుడు ఏ చైతన్య స్థాయిలో ఉండి గీతను చెప్పాడో ఆ స్థాయి మనం అందుకున్నప్పుడు అది పడిపోయినాక మనకు అర్థం అవుతుంది. లేకపోతే ఎన్ని కొన్ని నిజాలు కొన్ని అసత్యాలు కొన్ని సత్యాలు కొన్ని అసత్యాలు చెప్పాడని అదన్నీ అబద్ధంగా అనిపిస్తుంది. మన క్షేమం గురువు అంటే ఎవరు, పరమాత్మ అంటే ఎవరు, ఎవరైతే మన క్షేమం కోరుతున్నాడో వాడే గురువు. పరమాత్మ కంటే గురువు కంటే మన క్షేమం కోరే వాళ్ళు ఎవరు లేరు. భగవంతుడి కోసం జీవించగా భగవంతుడి కోసం సతిస్తే ఆ భగవంతుడే మనకి గురు రూపంలో వస్తాడు, గురు రూపంలో వచ్చి మనకు బోధిస్తాడు, మనకు బోధించి మన మనసును అంతర్ముఖం చేస్తాడు. ఈ అంతర్ముఖమైన మనసు లోపల నిజమైన ఆత్మే గురువు, ఆత్మే దేవుడు. ఈ బయటను గురువు బోధిస్తాడు, లోపల గురువు ఆ హృదయ గుహలోకి మన జీవుని మన మనసుని లాక్కుంటాడు. లాక్కుని ఆ హృదయ గుహలోకి ఆయన లాక్కుని మన జీవలక్షణాలన్నీ పోగొట్టి, మన జీవత్వాన్ని పోగొట్టి, మన ప్రకృతి గుణాలను తొలగించి, మన అజ్ఞానాన్ని తీసేసి ఆయన జ్ఞానం చేసి మనల్ని అలంకరిస్తాడు. వాడు గురువు. గురువు అంటే మన ఆత్మ, గురువు అంటే కూడా పరాయి వాడు కాదు. మన శరీరం చనిపోయినప్పుడు మనకున్న బంధువులతో, మనకున్న పరిసరాలతో, మనకున్న స్నేహితులతో సంబంధం చనిపోతుంది, కానీ మన గురువుతో మనకి సంబంధం చేయడం నష్టం పెట్టుకుంది. గురువుతో సంబంధం చేయడం అంటే గురువు ఏ స్థితిని పొందాడో ఆ స్థితిని పొందే వరకు మనం గురువుని వెంటాడుతూ ఉంటాడు. మనం అంటే నిజమైన ఆత్తుడు బిగ్గెస్ట్ రెలిటివ్, బిగ్గెస్ట్ రెలిటివ్, బిగ్గెస్ట్ రెలిటివ్ మన గురువు రమణ మహర్షి గారు. అది గ్రేటెస్ట్ పర్సనాలిటీ కాదు రమణ మహర్షి గారు, గ్రేటెస్ట్ ఇంపర్సనల్. అంటే గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఇది గ్రేటెస్ట్ ఇంపర్సనల్. అది వ్యక్తి భావన లేదు. ఒక అందం కోసం చెప్తున్నాను నేను. స్వామి మీరున్నారు కాబట్టి మీరు ఇక్కడ వచ్చా ఉన్నారు భక్తులు, మీరు అరవేశంలో ఉన్నారు, మీరున్నారు కాబట్టి మీకోసం నేను వచ్చాను, నేను వచ్చా ఉన్నారు భక్తులు. అన్నారు మీరు నా కోసం వచ్చారు అంటున్నారు, నేను ఎవరి కోసం వచ్చానన్నారు. బాగా అర్థం చేసుకోండి ఆ బ్యూటిఫుల్ ఆ సబ్జెక్ట్ యొక్క ప్రజెంటేషన్ మీరు ఎంజాయ్ చేయండి. మనం ఏం చేస్తామంటే మనం చెయ్యని పని కూడా మనం చేసామంటే మనం సొంతం చేస్తాం, మనం ఎలా తయారయ్యారు. మీరు ఎమ్మెల్యే గబ్బరాకు చూస్తే మీకు తెలుస్తుంది, ఎమ్మెల్యే గారు ఏమంటారు కానీ మీరే చేశానంటారు, ఇంకో ఎమ్మెల్యే గారు ఎవరంటే అంత అబద్ధం ఆయన చేయలేదు నేనే చేశాను మీకు గుర్తింపు లేదంటాడు. మన మన జీవో సెన్స్ ఎలా ఉంటుందంటే మనం చెయ్యని పని కూడా మనం చేసామని ఎవరైనా చెప్తే ఎదురైనా నేనే చేశాను అంట. ఇక మనకి వ్యవస్థ ఇతరులు చేసిన మంచి పని కూడా మనం చేశాం, మనం నిజంగా మనం చేసి మనం చేశామని చెప్తే అది రెండో పక్షం. ఇతరులు చేసిన పని కూడా మనం చేశామని చెబుతాం మనం. రమణ మహర్షి గారు చెప్పారు ఏ భగవంతుడైతే, ఏ అంతర్యామి అయితే, ఏ ఈశ్వరుడు అయితే నన్ను తీసుకొచ్చాడు, ఆ ఈశ్వరుడు మిమ్మల్ని కూడా తీసుకొచ్చాడు, నేనే ఉండి మిమ్మల్ని తీసుకురావడానికన్నాను. అది అదండి అక్కడ ఉండి జ్ఞానం అంతా అక్కడ ఉంది. నేను కూడా మిమ్మల్ని తీసుకురాను, అహంకారం మిమ్మల్ని తీసుకొచ్చింది ఇక్కడికి. ఏ భగవంతుడైతే, ఏ పరమేశ్వరుడు అయితే, ఏ అరుణాచలేశ్వరుడు అయితే ఇక్కడికి నన్ను తీసుకొచ్చాడు, ఆ అరుణాచలేశ్వరుడు మిమ్మల్ని కూడా ఇక్కడ తీసుకొచ్చాడు. ఏ ఈశ్వరుడు అయితే నాకు జ్ఞానం ఇచ్చాడు, ఆ ఈశ్వరుడు మీకు కూడా జ్ఞానం ఇస్తాడు. ఒక వండర్ఫుల్ స్టేట్మెంట్ ఉంది, మీరు బాగా అర్థం చేసుకోండి. మీరు రమణ మహర్షి గారు చెప్పారు ఆయన భక్తులంత చూస్తుంటే మీరు ఎవరంతా చూస్తున్నారు అనేవారు. ఆయన ఎవరు అడిగారు మీరు ఎవరి వంక చూస్తారో నా వంక నేను చూసుకుంటున్నానన్నారు. ఆయన భక్తులను చూస్తుంటే ఒకసారి అడిగారు మీరు ఎవరన్నా చూస్తున్నారు, మీరు ఎవరి వంక చూడలేదు నన్ను నేనే చూసుకుంటున్నాను. అంటే ఎవరు ఆత్మ, ఆత్మ అయ్యేవాడికి అంత ఆత్మగానే కనిపిస్తుంది. అంటే జీవుడు ఆత్మగానే కనిపిస్తాడు, లోకం ఆత్మగానే కనిపిస్తాడు. ఆయన వండర్ఫుల్ స్టేట్మెంట్ చెప్పాడు, నేను బాగా జ్ఞాపకం పెట్టుకుని డిస్పర్స్ అయిపోయింది. నాకే కనుక అజ్ఞానం ఉంటే ఇతరులకు బోధించడానికి నా దగ్గర ఏమీ లేదు. నేను అజ్ఞానంలో ఉన్నాననుకోండి, ఇతరులకు బోధించడానికి నా దగ్గర ఏమీ లేదు. ఒక నిజంగా నాకు జ్ఞానం ఉంటే నేను బోధించడానికి నాకు ఇతరులు లేదు. ఇది బాగా అర్థం చేస్తుంది, వాక్యం ఒకసారి రిపీట్ చేస్తున్నాను. నేను అజ్ఞానంలో కనుకుంటే మీకు బోధించడానికి నా దగ్గర ఏమీ లేదు. ఇక్కడ నిజంగా నేను జ్ఞానంలో ఉన్నాననుకోండి, నేను బోధించడం నాకు ఇతరులు. అంటే ఒక సామాన్య మానవులలో దాన్ని ఉద్ధరిస్తానని అనుకోడు ఏ జ్ఞానం, వాడు సమక్షంలో ఇది ఉద్ధరించబడతాడు. రోజు సూర్యుడి సమక్షంలో మనం పనులు చేసుకుంటున్నాం, కానీ సూర్యుడు అనుకోండి నేను అందరి చేత పనులు చేస్తున్నాను, కానీ ఆయన ఇల్లే మనం పనులు చేసుకుంటున్నాం ఈ అర్థమవుతుంది. కానీ ఆయన కర్తృత్వం పెట్టుకోడు సూర్యుడు, ఆయన ఇల్లు నేను పని చేసుకుంటున్నాను. అలాగే భగవంతుడు జ్ఞాని కూడా నేను ఎవరినో ఉద్దేశిస్తున్నాను అనుకోడు. ఏం చేత జ్ఞాని చేతలు లేదు, జ్ఞానం అంటే ఆత్మ, జ్ఞానం అంటే ఆత్మ, ఆత్మ చేతలు లేదు. అహంకారానికి ఇతరులు ఉన్నారు, వ్యక్తిభావానికి ఇతరులు ఉన్నారు, అజ్ఞానానికి ఇతరులు ఉన్నారు. జ్ఞానానికి ఇతరులు లేరు, ఆత్మకి ఇతరులు లేరు, చైతన్యానికి ఇతరులు లేరు. అంటే దేవుడు ఉన్నాడని ఎవరి మనిషి గారిని అడిగితే ఉన్నాడని చెప్పాడు కదా, ఉన్నవాడని ఒక్కడే లేదు. దేవుడు ఉన్నాడని ఆయన ఎవరిని అడిగారనుకోండి, ఉన్నాడని చెప్పాడు కదా, ఉన్నదే ఉంటే అంటే మనం ఎవరు లేవడం. మనం ఇంకా ఉన్నట్టు కనిపిస్తాం, మీ డ్రీమ్ ఇస్తాం చేసుకుని చెప్పేది, మీ డ్రీమ్ ఇస్తాం, వేరు సక్సిస్తాం, వేరు సక్సిస్తాం, అది డ్రీమ్ సార్ మేడం. ఒకసారి వినండి, వీఆర్ సక్సెస్ సార్ మేడం, అవర్ లిటిల్ లైఫ్ ఇస్ రౌండ్ అండ్ బిట్స్. ఈ మాట విన్నప్పుడు రమణ మహర్షి గారు అన్నారు, వేర్ ఆర్ ఎఫర్ట్స్ సార్, ఇన్ ఇంగ్లీష్ లెటర్ ఇస్ ఆల్సో వీఆర్ సక్సెస్ సార్, అవర్ డ్రీమ్ సార్ మేడం, అవర్ లిటిల్ లైఫ్, అవర్ స్మాల్ లైఫ్, అవర్ సెటిల్మెంటెడ్ లైఫ్, అవర్ లిటిల్ లైఫ్ ఈజ్ రౌండ్ అండ్ బిట్స్. ఎందుకంటే మన లైఫ్ అంటే బాడీ సెంటర్, గాడ్ సెంటర్డ్ కాదు. మన లైఫ్ అంటే గాడ్ సెంటర్డ్ కాదు, బాడీ సెంటర్డ్, మైండ్ సెంటర్డ్, ఈగో సెంటర్డ్ అని చివరి రోజులు అన్నారు. అండ్ లాస్ట్ డేస్ అంటే శరీరం విడిచిపెట్టే టైంలో ఒక భక్తుడు అన్నాడు, మీరు వెళ్ళిపోతున్నారు, నేను వెళ్ళిపోతున్నాం. అదే భగవన్ అన్నారు, నేను వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోతున్నాను అంటున్నారు, నాకు వెళ్తానికి చోటు ఎక్కడ ఉందన్నారు. చైతన్యం అంతటా ఉంది, అది ఒక చోట లేకపోతే అక్కడ వైకమైన సమస్య. బ్రహ్మం అంతటా ఉంది, వ్యాయంటే బ్రహ్మమే. ఇప్పుడు బ్రహ్మకు దేవుడు లేదు, పనులు లేదు. జీవుడికి దేవుడు ఉంది, పనం ఉంది. బ్రహ్మకు దేవుడు లేదు, పనులు లేదు. ఎంచడానికి దేవుడు చూసింటుంది చలంగారు అంటారు. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కవుల్లో పెద్ద కవుల్లో చలంగారు ఒకరు. ఆయన అంటాడు, భగవాన్ శ్రీ రమణ మహర్షి ఎవరో నాకు అక్కర్లేదు, ఏమిటో నాకు అక్కర్లేదు, ఎందుకో నాకు అక్కర్లేదు. ఆయన అవతార పురుషులు అవ్వచ్చు కాకపోవచ్చు, ఒక మహాభూ అవచ్చు కాకపోవచ్చు, ఆయన ఏ కాస్ట్ నాకు అక్కర్లేదు, ఆయన ఏ రిలీజన్కి సంబంధించిన వాడు నాకు అక్కర్లేదు, ఆయన ఎవరో నాకు అక్కర్లేదు, ఏమిటో నాకు అక్కర్లేదు, ఎందుకో నాకు అక్కర్లేదు. ఆయన గురించి ధరించడం ఏది పొందుతున్నాను అది నాకు కావాలి. ఆయన గురించి నాకు శాంతి వస్తుంది, ఆయన గురించి నాకు కాంతి వస్తుంది, ఆయన గురించి ధరించడం ఏది పొందుతున్నా అది నాకు కావాలి. కానీ ఆయన అవతార పురుషుడు అయితే నాకు ఎందుకు, అవ్వకపోతే నాకు ఎందుకు అన్నాడు మూడు పది గంటల క్షణం. మాకు తల్లి ప్రేమ తెలుసు, తండ్రి ప్రేమ తెలుసు, అంతకంటే ఎక్కువ మిమ్మల్ని ప్రేమించాను. మీ ప్రేమలో మీ తల్లిని మర్చిపోయాం, తండ్రిని మర్చిపోయాం, లోకాన్ని కూడా మర్చిపోయాం. దేశాన్ని మరిపించే ప్రేమ, లోకాన్ని మరిపించే ప్రేమ. ఈ దేశాన్ని ఏ తల్లిదండ్రులు చూస్తారో ఆ తల్లిదండ్రులు కూడా ఇవ్వలేని ప్రేమ మీ ద్వారా నేను పొందాను. అది మీ శరీరంతో మరణిస్తాను, మమ్మల్ని ఎవరు ప్రేమిస్తాను, ఎవరు మమ్మల్ని అనుగ్రహిస్తారు అని ఒక భక్తుడు ప్రశ్నించాడు చివరి రోజున. ఆయన అది భగవాన్ అన్నారు, ఏదైతే మిమ్మల్ని ప్రేమిస్తుందో, ఏదైతే మిమ్మల్ని అనుగ్రహిస్తుందో, దేవుని ద్వారా మీరు శాంతిని పొందుతున్నారు, దానికి సాగులు. మీ శరీరం చనిపోతుంది, కానీ మిమ్మల్ని ప్రేమించే ఉత్సవం అది చనిపోతుంది. అది వండర్ఫుల్ ఫంక్షన్, మీ జాగ్రత్తగా మీ రాష్ట్రం బాగా అర్థం చేసుకోండి. అంటే శరీరం ఉన్నప్పుడు కూడా శరీరం కాదు మిమ్మల్ని ప్రేమించింది, శరీరం ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని అనుగ్రహించేది శరీరం కాదు, శరీరం ఉన్నప్పుడు కూడా మీకు శాంతి ఇచ్చేది శరీరం కాదు. శరీరం ఉన్నప్పుడు ఏదైతే మిమ్మల్ని అనుగ్రహిస్తుందో, శరీరం పోయినప్పుడు కూడా ఉంటుంది, అది మిమ్మల్ని అనుగ్రహిస్తూనే ఉంటుంది, అది మీకు శాంతిని కలగజేస్తూనే ఉంటుంది, అది మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటుంది. అది ఎక్కడికి పోదు, ఉన్నది అది, అది స్వరూపం. అది కేవలం ఒక రూపానికి ఒక నామానికి పరిమితమే ఉండదు. స్వరూపం అరూపం, రూపానికి పరిమితం ఉంటుంది, కానీ రూపం లేదు, దానికి పరిమితం లేదు. అలాగే చైతన్యానికి ఒక రూపం లేదు, దానికి హద్దులు లేదు, దాని పరిమితం లేదు. దాని స్వరూపమే అనుగ్రహించటం, దాని స్వరూపమే ప్రేమించటం, దాని స్వరూపమే మీకు శాంతిని ఆనందాన్ని ప్రసరింపజేయటం. దాని యొక్క సన్నిధిలో, ఒక మహాత్ముడి యొక్క సన్నిధిలో, ఒక మహర్షి యొక్క సన్నిధిలో, ఒక మహాభూమి యొక్క సన్నిధిలో, ఒక అవతార పురుషుడి సన్నిధిలో ఈ పునర్జన్మ, మీకు పునర్జన్మలో కలగజేసే మాత్రమే ఆయన ఫీల్ చేస్తాడు వాడి గురువు. మీకు ఏ కారణాలు వాళ్ళు మీకు పునర్జన్మలు వస్తాయో ఆ కారణాలని తీర్చుకుంటాడు, అని బయటికి లాగి గుర్తు పెడతాడు, ఆ వాసనని తీరుస్తాడు వాడి గురువు. మీకు ఏది మంచో మీకంటే ఇచ్చే గురువుకి బాగా తెలుసు. గాడ్ నోస్, గురువు నోస్, ఆల్మైటీ నోస్ వాట్ ఇస్ బెస్ట్ ఫర్ యూ. గాడ్ నోస్ వాట్ ఇస్ బెస్ట్ ఫర్ యూ. మీకు ఏది మంచిదో భగవంతుని తెలుసు. ఎంత తెలుసు మనకంటే ఎక్కువ తెలుసు. కానీ మనం ఏమనుకుంటాం అంటే మనకు తెలుసు ఆయనకి తెలియదు అనుకుంటాం, మనకి ఏది మంచిదో మనకు తెలుసు కానీ ఆయనకి తెలియదు అనుకుంటాం. షీ నోస్ గాడ్ నోస్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ అస్. మనకి ఏది మంచిగా ఆయనకు తెలుసు, ఎప్పుడు ఏ పని చేయడానికి తెలుసు, ఎప్పుడు ఎక్కడ ఎలా చెయ్యాలో దానికి తెలుసు. మనం ఎదురు చూడక్కర్లేదు, మన ఆయనకి పిటిషన్ అప్లికేషన్ పెట్టుకోక్కర్లేదు. ఎప్పుడు చెయ్యాలో, ఎక్కడ చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఆ పని మనం చేస్తాడు. మన అనుగ్రహం ఇస్తాడు ఆయన, అనుగ్రహాన్ని వర్షంతో మనల్ని తడుపుతాడు. ఆయన స్వరూపాన్ని మనకు ఇస్తాడు. ఆనంద సింహాసనం మీద, ఆత్మ సింహాసనం మీద, ఆ శాంతి సింహాసనం మీద మనల్ని కూర్చోబెడతాడు. ఆ సింహాసనం మీద మన అధిష్టం చేస్తాడు వాడిద్దరు. అసలు సర్వసాధారణంగా ఎవరినైతే మనం ప్రేమిస్తున్నామో, మనం ఏ స్థాయిలో ఉన్నామో, మనం ప్రేమించేవాళ్ళని కూడా ఆ స్థాయికి తీసుకురావాలని మనం చూస్తాం. మన తండ్రి కోటిస్తాడైనప్పుడు కొడుకును కూడా కోటిస్తాడని చేయాలని చూస్తాడు. అయితే భూమి కూడా ఏ సుఖాన్ని అయితే అనుభవిస్తున్నాడో, ఏ సుఖమైతే తన స్వరూపంగా ఉందో, ఆ సుఖస్థితిలోకి, ఆనంద స్థితిలోకి మిమ్మల్ని తీసుకెళ్ళేవరకు భూమి విడిచిపెట్టాడు వాడు. ఇప్పుడు ఒకసారి రమణ మహర్షి గారు ఒక మాట చెప్పారు, భూమి నోట్లో మనం చెయ్యి పెట్టి బయటకు తీసుకొస్తాడండి. భూమి నోట్లో మనం చెయ్యి పెట్టి బయటకు తీసుకొస్తాం కానీ భూ అనుగ్రహంలో పడ్డవాడు దాన్ని సవంత చేస్తాడు కానీ వాడిని విడిచిపెట్టడు. ఒకవేళ ఈ శరీరం మరణించిన తర్వాత ఏదైనా కొత్త శరీరంలో దొరుకుతున్నా అక్కడ కూడా వచ్చి మీకు ఆయన మీద ప్రేమ కలిగినట్టు చేసి ఆయన బోధ నీకు చెప్పి అది అర్థం చేసుకునే బుద్ధి కూడా నీకు ప్రసాదించి నేను అనుగ్రహించి నేను కలిపి చేస్తాడు. గురువు అంటే ఆత్మ, గురువు అంటే చైతన్యం. ఆ గురువే లోపల ఉన్న ఆత్మే, దానికోసం తపిస్తుంటే, దానికోసం ఉపాసన చేస్తుంటే, దాన్ని తెలుసుకోవాలనేటువంటి తపన హృదయంలోంచి ఉబ్బుకి ఉబ్బుకి వస్తాంటే ఆ ఆత్మ మనం అనుగ్రహించి ఒక తెలుగు లోపం ధరించి వస్తుంది, వచ్చి మనకు బోధించి బోధిస్తుంది, మనల్ని ధరించి చేస్తుంది. అదే గురువు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల మనసు స్మరించు వారల అహమ నిర్మించు అరుణాచల సత్య జ్ఞానములేని, సత్య జ్ఞానములేని ఈ జన్మ ఫలమేమి ఎప్పుగా రాలేద అరుణాచల నేను అనగా, నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలిచి స్థితి కరుణించు అరుణాచల to you, chance you have.